அர்த்தம் சொல்லல.
அகம் அபேசகம் எத விபானகம் மகதிதம் தப்போ ரமண வாக்யம். அంటే అహం వృత్తి లేకుండా మీరు జీవించగలగటమే తపస్సు. తపస్సు అంటే నిద్రాహారాలు, నిద్ర మానేసి ఆహారం మానేసి ఉన్నవాడిని ప్రాయోపవేశం చేస్తున్నారంటారు. అలా కాదు, నిద్రాహారాలు మానటం కాదు, ఎక్కువ అన్నం తినొద్దు, తక్కువ అన్నం తినొద్దు, సమానంగా పెట్టండి. ఆ సమానంగా పెట్టేది కూడా సాత్విక ఆహారం పెట్టాలి. ఎక్కువ పెట్టినా సాధన సాగదు, అసలు బాగా తక్కువ పెట్టినా కానీ సాధన సాగదు. సమానంగా తినండి, అది కూడా సమానంగా తీసుకుంది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఉప్పు కారాలు తక్కువ ఉండాలి, మసాలాలు తక్కువ ఉండాలి. కొంతమంది ఫుడ్ కాడ జాగ్రత్తగా ఉంటారు, ఆహారం కాడ జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది ఆహారం ఏమోని ఉంటుంది వాళ్ళకి, ప్రయాణాల్లో కూడా ఏమి తీసుకొని తింటే అట్టిపండేది తింటారు కానీ అంతకైనా ఆకలిగా ఉంటే కొంతమంది నిష్ఠగా ఉంటారు, హోటల్స్లో కూడా భోజనం. ప్రయాణాల్లో ఎక్కడైనా ఏదైనా అవసరమైతే అట్టిపండు బత్తాక ఏదైనా తీసుకుంటారు కానీ ఫుడ్ తీసుకోరు. చాందోగ్య ఉపనిషత్తులో ఏమని చెప్పాడంటే ఆహారం విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే ఆహారంలో జాగ్రత్తగా ఉంటే మీరు తినే ఆహారమే మనస్సు కింద మారుతుంది. మీరు ఆహారం కాదు జాగ్రత్తగా ఉంటే మీ మనస్సు కూడా బాగుపడుతుంది, ఆ మనస్సు మీకు సాధన చేసి పెడుతున్నాను. ఇది చాందోగ్య ఉపనిషత్తులో ఆహారం గురించి జాగ్రత్తగా చెప్పాడు. అంటే సాధనాపరంగా ఏం చేయాలంటే దేహాన్ని కండిషన్లో పెట్టుకోవాలి. దేహం యొక్క ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం సాధనకు అవసరం. మన ఈ లోకంలోకి వచ్చాం కానీ వచ్చిన పని మర్చిపోయాం. నేను పాలకుల మీటింగ్లో చెప్పుకున్నాం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే కాలం లేని స్థితిని పొందుతాం. కాలం లేని స్థితి ఎక్కడుంది? బ్రహ్మములో ఉంది, సత్యములో ఉంది, యథార్థంలో ఉంది. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే ఏ వస్తువు యొక్క స్వరూపం ఆనందము, ఆనందము బ్రహ్మ, ఆనందము ఆత్మ, ఆత్మే ఆనందము, బ్రహ్మమే ఆనందము. బ్రహ్మములో తప్పించి ఆత్మలో తప్పించి ఎక్కడ ఆనందము లేదు. ఇక్కడ తప్పించి ఎక్కడైనా మీరు ఆనందము ఉందనుకుంటే మీరు ఎలా భ్రాంతి పడుతున్నారు? దానివల్ల బయట విషయాల్లో మీరు ఎక్కడ ఆనందం కోసం వెతికినా, అనుభవించినా చివరికి ఈ జన్మలోనూ భవిష్యత్ జన్మలో మీకు దుఃఖంగా పరిణామంలో వస్తుంది. వడ్డీతో సహా ఎత్తుకు ఎత్తు మీరు దుఃఖం అనుభవించాలని శాస్త్రం చెబుతారు. అంటే దేహాన్ని మనకు కారు ఉందనుకోండి, ఆ కారుని మనం ఏం చేస్తాం? అవసరమైతే పెట్రోల్ కొట్టిస్తాం, జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం, ఎప్పుడున్నా కారుని కడుగుతూ ఉంటాం. అలాగే కారుని ఉపయోగించుకున్నట్టు దేహాన్ని ఉపయోగించుకోమని మనం అన్నం ఎలా తింటాం, కొన్ని సరిపోయే కారుని అడగటం, కొన్ని పెట్రోల్ కొట్టిస్తాం, పెట్రోల్ పోస్తాం దానికి. అలాగే నీ కారు నువ్వు ఎలా కాదు, నీ దేహం కూడా నువ్వు అలా కాదు. నీకు కారు ఉండొచ్చు, ఆ కారు నువ్వు కాదు. అలాగే నీకు దేహం ఉండొచ్చు, దేహం నువ్వు కాదు. ఇక్కడి నుంచి నరసాపురం వెళ్ళటానికి నీ కారుని ఎలా ఉపయోగించుకుంటున్నావో, అలాగే ఈ దేహాన్ని నువ్వు నీ లోపల ఉన్న చైతన్యాన్ని, నీ లోపల ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి, కాలం లేని స్థితిని అందుకోవడానికి, రాగద్వేషాలు లేని స్థితి, కోరిక కాలం, ఈ రెండు బ్రహ్మములో కోరిక లేదు, కాలం లేదు, ఈ స్థితిని అందుకోవడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్తానో కారుని ఎలా ఉపయోగించుకుంటున్నావో దేహాన్ని కూడా అలా ఉపయోగించుకో. కారు నీకు ఒక కారు ఉండొచ్చు, ఆ కారు నువ్వు కాదు. అలాగే నీకు శవం ఒక దేహం ఉండొచ్చు, ఆ దేహం నువ్వు కాదు. కారు ఏం చేస్తావు? దుమ్మడితే తుడుచుకుంటావు, అవసరమైతే పెట్రోల్ కొట్టేస్తావు, టైర్లు పోతే వేసుకుంటూ ఉంటావు. అలాగే నీ దేహం కూడా కారు లాంటిది, టైం కొంచెం అన్నం పెడతా ఉన్న దాన్ని ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఆ దేహాన్ని ఉపయోగించుకోండి. అంతేగాని అదే మీరు అనుకుంటూ కూర్చోద్దు. అదే మీరు అని కూర్చుంటే మీకు చివరికి చీకటి లోకాలు మిగులుతాయి. ఒక వస్తువు నీకు ఉన్నంత మాత్రం చేత అది నువ్వు కాదు, నీకు ఉండొచ్చు ఒక వస్తువు. అలాగే దేహం కూడా, నీకు దేహం ఉంది, ఆ దేహం మటుకు నువ్వు కాదు. అది బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, మన సాధనని కేవలం పూజకో, జపానకో, ధ్యానానికో పరిమితం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, తైత్రోపనిషత్తులో చెప్తాడు. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు అని చెప్తాడు. మనం పెద్ద పనులు ఏమో ఇష్టంగా చేస్తాం, చిన్న పనులు నిర్లక్ష్యంగా చేస్తాం. పెద్ద పెద్ద పనులు ఉన్నాయనుకుని చాలా లక్ష్యంగా చేస్తాం, చిన్న చిన్న పనులు ఉన్నాయనుకుని పట్టించుకోం. అలా ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, నువ్వు పెద్ద పనులు ఎలాగైతే శ్రద్ధగా చేస్తావో చిన్న పనులు కూడా అంతే శ్రద్ధగా చెయ్యాలి. నిర్లక్ష్యము పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు అని ఉపనిషత్తు చెబుతుంది. అంటే ప్రతి పెద్ద పని విషయంలో చాలా మంది శ్రద్ధగా ఉన్నా చిన్న పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అలా కాదు, చిన్న పనులు కూడా లక్ష్యంగా చెయ్యాలి అని మనకు ఉపనిషత్తు చెబుతుంది. అయితే మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ధ్యానం యొక్క ప్రయోజనం ఏంటి? అది మనిషి పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా సంపాదించవలసినవి మూడు ఉన్నాయి మనకు. ఒకటి స్వచ్ఛత, మన మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి. రెండు సమర్థత, సమర్థత ఉండాలి. ఈ శివుడు ముక్కోళ్ళు అందరూ భక్తులు కాదు. మొన్న ఈ మధ్యన ఎవరో అన్నారు, మీ భక్తులకి అహంభావం ఎక్కువ కనిపిస్తాం. మీ భక్తులు అంటే మీకు నాకని కాదు, జనరల్గా భక్తులు భక్తులు అంటారండి. భక్తుల్లోనే ఎక్కువ అహంభావం కనిపిస్తామని అన్నారు నా దగ్గర ఒకరు. భక్తుల్లో అహంభావం మీకు కనిపిస్తుంది, మీ అహంభావం మీకు కనపడటం లేదని చెప్పాను. భక్తుల్లో అహంభావన అహంభావం అంటే మీ అహంభావన చెబుతుంది. భక్తుల్లో అహంభావన చూడటం వల్ల మీకు ప్రయోజనం లేదు, మీ అహంభావన మీరు చూసుకుని మీరు తొలగించుకుంటే మీరు జ్ఞానం అవుతారు అని చెప్పాను. ఈ ప్రశ్న అడిగిన వాడు జ్ఞానైతే ఎదుటి వాళ్ళని కూడా వాడు ఆత్మజ్ఞానం చూడు. జ్ఞానికి ఆత్మ తప్పించి, బ్రహ్మము తప్పించి, చైతన్యం తప్పించేది గోచరించదు. వాడు అహంభావన భక్తుల్లోని అహంభావన చూస్తాం. ఏమని చెప్పారంటే, భక్తుల అహంభావన మీకు కనిపిస్తుంది, మీ అహంభావన మీకు కనపడటం లేదు. అంటే భక్తుల అహంభావన మీరు చూడటం మీకేం కలిసి వచ్చేలేదు, మీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మీ అహంభావన మీరు చూసుకుని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసి మీరు బాగుపడండి. మీకు ఒకటే రహస్యం చెప్తున్నాను, ఆయనకే కాదు ఈ ప్రశ్న అడిగిన వాడికి అందరికీ వర్తిస్తుంది. అసలు నన్ను నేను బాగు చేసుకోవడం నేర్చుకుంటే లోకాన్ని బాగు చేయగలరు. నన్ను నేను బాగు చేసుకోవడం నాకే చేతనప్పుడు మిమ్మల్ని లోకాన్ని నేనేం బాగు చేస్తానండి? అసలు మీరు ఇది బాగా అర్థం చేసుకోండి. నన్ను నేను ఎలా బాగు చేసుకోవాలో, నా మనస్సును ఎలా కండిషన్లో పెట్టుకోవాలో, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలో నాకే తెలియనప్పుడు లోకాన్ని ఎలా ఉద్ధరిస్తాను నేను? ఇవన్నీ అసత్యం మాటలు. అది ఈ పూజ, జపము, ధ్యానం, వీటి మీద మనం సాధించవలసింది ఏంటంటే స్వచ్ఛత. మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు లోకి ఇది కలియుగం, ఇదోటి జ్ఞాపకం ఉంచుకునేది కృతయుగం కాదు, కలియుగం. జ్ఞానం మాట అటించండి, ఆనందం మాట అటించండి, బ్రహ్మం సత్యం భగవంతుని మాట అటించండి. అసలు ఇప్పుడు మనుషుల్లో మనకి త్రికరణ శుద్ధిగా మాట్లాడేవాళ్ళే తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనసులో ఒకటి ఉంటుంది, నోటితో నోటి చెప్తారు, చేతితో ఇంకో పని చేస్తారు. మూడు ఏకంగా ఉన్నవాళ్ళు నూటికి ఒక్కళ్ళు ఉండొచ్చు. కలియుగంలో ఈ దోషం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం ఇతరులు కూడా మనకు అనవసరం. మనం బాగుపడాలంటే, మనం బాగుపడాలని అనుకున్నప్పుడు ఈ మూడు సమానంగా చూసుకోవాలి. ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. ఈ మూడు దీన్ని శకరణ శుద్ధిగా ఉంటే ఇప్పుడు దైవానుగ్రహానికి పాత్రలు అవుతాం. అంటే ఇప్పుడు మనం పూజ వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల పై సాధన చేసేది ఏంటంటే త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధి సంపాదించారు. రెండు సమర్థత. సమర్థత అంటే ఏంటి? ఏ పని చేసినా సమగ్రంగా చేయాలి, బాగా చేయాలి. లోకాన్ని ఉద్ధరించక్కర్లేదు, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి, సమర్థంగా ఉండాలి, నీట్గా ఉండాలి. మీరు వంట చేస్తున్నారు, ఆ వంటలో సమర్థత చూపించాలి. అంటే ఎఫిషియన్సీ ఉండాలి. ఒకటి స్వచ్ఛత, రెండు సమర్థత, మూడు ఏకాగ్రత. మనకి ఏకాగ్రతలు గురి ఎవరంటే ప్రహ్లాద్. ఈ ధ్యానం చేయమని ఎందుకు చెప్తారంటే ఆ ఏకాగ్రత స్థితి రావాలి. అంటే చేతిలో డబ్బు ఉంటే బజార్లో ఉన్న వస్తువు కొనుక్కోవడం ఎంత తేలికు. ఏకాగ్రత ఉన్న వాడికి భౌతిక జ్ఞానం ఎలాగ వస్తుంది, అపరావిద్యలు, పరావిద్యలు, అంటే పరావిద్య ఎలాగ వస్తుంది, అపరావిద్యలు, ఈ సైన్స్ విద్యలు ఎలాగ వస్తాయి, ఏకాగ్రత ఉన్న వాడికి ఆత్మవిద్య కూడా అలాగ వస్తుంది. ఏకాగ్రత లేని వాడు ఎందుకు పనికిరాడు? జీవితం ఏదైనా సాధించాలన్నాడు, కోరుకున్నా సాధించలేడు. ఏకాగ్రత ఉండాలి. ఒకటి స్వచ్ఛత, రెండు సమర్థత, మూడు ఏకాగ్రత. ఈ మనం పూజ చేసి, జపం చేసి, ధ్యానం చేసి సాధించవలసినవి. ఇప్పుడు భగవాన్ భగవాన్ అని మనం అనుకుంటున్నాం. భగవాన్ భగవాన్ అంటే, భగవాన్ అంటే కేవలం రూపం కాదు, ఆ రూపాన్ని మనం సపోర్ట్గా పెట్టుకున్నాం. భగవాన్ భగవాన్ అంటే పేరు కాదు, ఆ పేరు కాదు, ఆ పేరును కూడా మనం స్మరించుకోవడానికి సపోర్ట్గా పెట్టుకున్నాం. నిజమైన భగవాన్ మన హృదయంలోనే ఉన్నారు. అయితే హృదయంలోని భగవంతుని మనం సాక్షాత్కారం చేసుకోలేకపోతున్నాం కాబట్టి బయట ఒక రూపాన్నో ఒక నామాన్నో మనం సపోర్ట్గా తీసుకున్నాం. అయితే మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీకు గిరి ఇష్టం అయితేనే గిరి, గురువు ఇష్టమైతే గురువు, అవతార పురుషులు ఎవరి ఇష్టమైతే వాళ్ళు, రాముడు, కృష్ణుడు, శివుడు, శంకరుడు, కుమారస్వామి ఎవరైతే వారు, మీ ఇష్టదేవత ఉంటారు. ఆ రూపం మీద మీ మనస్సును నిలబెట్టి ఉంచడం వల్ల అది కూడా మీకు ధ్యాన స్థితికి సహకరిస్తుంది. ఇంతకీ అసలు ఇంతకీ చెప్పబోయే విషయం ఏంటంటే, ఇన్ని చేసినా, ఇన్ని చేసినదంతా గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఈ బిల్డింగ్ లేచిపోలేదు, ఇప్పుడు వరకు పునాది వరకు వచ్చాం, ఇప్పుడు మీరు ఏదో మంచి పని చేస్తారు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఊరికే కంగారు పడద్దు, మీరు కంగారు పడద్దు, ఇతరులను కంగారు పెట్టద్దు. ఇప్పుడు మీరు ధ్యానం, మీరు ఏదో మంచి పని చేస్తారు అనుకోండి, మేము మంచి పని చేసి మీరు మీ ఆ మంచి పని ఎవరు చేశారు? దేహం చేస్తుంది అంతే కదా. మీరు చేతితోటే మంచి పని, మీ దేహంతో ఏదో మంచి పని చేశారనుకోండి, మేము ఆ మంచి పని చేసాం, ఆ మంచి పని చేసాం అనుకుంటారనుకోండి, మీకు తెలియకుండా అహంభావన పెరిగిపోతుంది, దేహాభిమానం పెరిగిపోతుంది. అంటే ఆ మంచి పని ఎవరు చేశారు? దేహం చేసింది. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని మీ దేహం చేసింది. ఆ మంచి పని నేను చేశాను, నేను చేశానంటే మీ దేహానికి సంబంధించిన అభిమానం, దేహానికి సంబంధించిన బుద్ధి మీరు పెంచుకుంటున్నారని అర్థం. అంటే మనకేమవుతుందంటే, ఏనుగు స్నానం కింద ఉంది. గజ స్నానం అంటే స్నానం చేస్తేనే బాడీ చేసుకుంటుంది, స్నానం చేస్తేనే బాడీ చేసుకుంటుంది. ఏదో అరగంట సేపు ధ్యానం చేస్తాం, 10 నిమిషాలు ఏమో పూజ చేస్తాం, ఏదో మంచి పని చేస్తారనుకో, మంచి పని చేసామని చేసామని 10 సార్లు అనుకోవటం. ఆ మంచి పని ఎవరు చేశారు? మీ దేహం చేసింది. అంటే నేను చేశాను చేసాను, దేహం మీరని బుద్ధి చివరికి పెరిగిపోతుంది, స్వరూపానికి దూరం అవుతాం, భగవంతుడికి దూరం అవుతాం, అసర స్వామి జరిగేది. అంటే మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, అసలు ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. రమణ మహర్షి గారి ద్వారా అనుగ్రహం వచ్చిన, రామకృష్ణుడి ద్వారా అనుగ్రహం వచ్చిన, రాముడి ద్వారా అనుగ్రహం వచ్చిన ఎక్కడి నుంచి వస్తాయి? ఈశ్వరుడు పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ప్రభు, యజమాని, ఈ సృష్టికి అంతా యజమాని ఎవరు? అక్కడి నుంచి వస్తాయి. మీ కుళాయిలోకి వచ్చే నీళ్లు చెరువులోంచి వస్తాయి, మా కుళాయిలోకి వచ్చే నీళ్లు ఈ చెరువులోకి వస్తాయి, మా కుళాయిలో చెరువులోంచి వస్తాయి, మీ కుళాయిలోంచి వచ్చే నీళ్లు చెరువులోంచి వస్తాయి, వారు కుళాయిలో నుంచి వచ్చిన నీళ్లు ఆ వాటర్ ట్యాంకుల నుంచి వస్తాయి. అలాగే ఎవరు ఏ గురువు ద్వారా మీరు దయ పొందుతున్నా, అనుగ్రహం పొందుతున్నా, అనుగ్రహించేది ఈశ్వరుడు. మనం ఉన్నాం, అది ఒకటే సత్యం, మిగతాన్ని కల్పించుకున్నాయి. నేను ఆలోచిస్తున్నానని అంటారు ఒకడు, ఆలోచించేది ఎవరు? అహంభావన ఆలోచిస్తాను, లోపల చైతన్యం ఏమి ఆలోచించదు. చైతన్యం గారు ఏమో ఆలోచించే వారు ఉంటారు, వారు ఆలోచించడం. అంటే ఇక్కడ మీకు తాడు, పాము కింద తాడు, అది తాడైనప్పటికీ మీ కళ్ళకి పాము కింద కనిపిస్తున్నంతకాలం మీకు బయలులోంచి బయటకు రాలేరు. అదేవిధంగా అసత్యాన్ని మీరు సత్యం అనుకున్నంతకాలం మిమ్మల్ని దుఃఖం విడిచిపెట్టదు. ఇది సూత్రం. సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. మీరు సొంత బుద్ధి విడిచిపెట్టకండి, పరాయి బుద్ధి చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా సొంత బుద్ధి మనం సుఖపెడుతున్నాం, కానీ పరాయి బుద్ధి ఎప్పుడు సుఖపెట్టదు. పరాయి బుద్ధి ప్రమాదం, మీ సొంత బుద్ధే ఏనాటికైనా మిమ్మల్ని సుఖపెడుతుంది. దాన్ని ఏమైనా ఆత్మజ్ఞాన సముపార్జనకి కృషి చేసుకోమంటారా అని అడుగుతున్నాడు మీకు భక్తుడు అడుగుతున్నాడు. ఆత్మజ్ఞాన సముపార్జనకి నన్ను ఏమైనా కృషి చేసుకోమంటారని. అంటే మీకు సాధ్యమంత వరకు మీరేం చేయాలంటే, మీ మాటలో కానీ సరే, పూజా జపము ధ్యానమో సరే మన సాంప్రదాయంలో వస్తున్నాయి. తర్వాత మీరు మాటలో జాగ్రత్తగా ఉండాలి, వచ్చి తలంపులో జాగ్రత్తగా ఉండాలి, చేతలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం మన గాలి తిరుగుతుంది, గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. ఏదైనా ఒక నిమిషం ఆగిపోతే ఈ చుక్కని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. ప్రతి క్షణం ఉచ్ఛ్వాస విశ్వాసాలు జరుగుతున్నాయి. అలాగే ఆత్మజ్ఞానం మీరు సంపాదించుకోవాలంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అన్ని మార్గాలే మంచియే, భక్తి మార్గం మంచి, అన్ని మార్గాలే మంచియే. మనం బాగుపడటం మోక్షం. మనం ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తున్నామో ఆ మార్గాన్ని మనం త్రికరణ శుద్ధిగా ఆ మార్గంలో నడవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి మనకు. సొంత బుద్ధి ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది, పరాయి బుద్ధి ఉన్నవాడికి అసలు ఆత్మవిశ్వాసం ఉండదు, వాడి మీద వాడికే నమ్మకం ఉండదు. ఇది మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనకి తలంపులు వస్తున్నాయి. ఏ తలంపు వచ్చినా దుఃఖం, అన్ని తలంపులు దుఃఖం. అసలు వస్తువుకి తలంపులు లేవు, సద్వస్తువుకి తలంపులు లేవు, సత్య వస్తువుకి తలంపులు లేవు. కోరిక తలంపు, తలంపు లేకుండా కోరిక రాదు, తలంపు లేకుండా కోపం రాదు, అన్నీ తలంపులే. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఈ తలంపులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? ఒక తలంపు తర్వాత ఇంకోటి, ఒక తలంపు తర్వాత ఇంకోటి. తర్వాత ఈ తలంపులు ఎక్కువ అవ్వటం వల్ల తలకాయ పూట వస్తుంది. ఈ మీకు ఎవరికైనా తలకాయ పూటతో బాధపడతారంటే, బాధపడుతున్నారనుకోండి, తలంపులు తగ్గిపోయాయనుకోండి, 100కి 90 మందికి తలకాయ పూట తగ్గిపోతుంది. తలంపులు ఎక్కువ వస్తాయనుకోండి, మీకు తలకాయ పూట పెరిగిపోతుంది. ఆ లోటు మెదడు మొయ్యలే, తలంపు వచ్చేస్తుంది, తలంపు వచ్చేస్తుంది, తలంపు వస్తానంటే మనకు తెలుస్తుంది కదా. ఓ తలంపు వస్తానంటే మనకు తెలుస్తుంది, ఈ తలంపు ఎవరికి వస్తుంది? నేనుకు వస్తుంది, నాకు వస్తుంది. నాకంటే ఎవరికి వస్తుంది? నాకంటే శరీరానికే. నాకంటే శరీరానికి వస్తుంది తలంపు, ఆ తలంపు శరీరానికి రావటం లేదా మనకు తెలుస్తుంది. ఏదైతే నేను నేనంటున్నానో ఆ నేనుకి ఈ తలంపు. ఆ నేను ఎవరు? ఆ నేను ఎవరంటే, దేహముతోటి ఏ తలంపు అయితే తాదాత్మ్యం పొందుతుందో ఈ దేహము నేను అని ఏతలంపైతే చెప్తోంది ఆ దేహం భవనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేహము నేను అనేది, ఈ దేహము నేననేది ఒక తలంపే. అసలు మనం శరీరరహితులం, మనోరహితులం, లోకరహితులం. గాఢ నిద్రలో మనకు శరీరం లేదు, మనస్సు లేదు, లోకం లేదు. ఇప్పుడు కూడా శరీరరహితులం, మనోరహితులం, లోకరహితులం. నేను నోడుతోడు చెప్పే మాట ఏ జన్మలో మనకు అనుభవం వస్తుందో ఆ రోజున మనం జబ్బుల్లోంచి బయటపడేది. ఈ పునర్జన్మలోనే జబ్బుల్లోంచి మనం బయటపడేది ఆ రోజున. ఇప్పుడు మనోరహితులమే, ఇప్పుడు లోకరహితులమే, ఇప్పుడు దేహరహితులమే. కానీ డస్ట్ అంతా తీసుకొచ్చేది, ఈ దుమ్మంతా తీసుకొచ్చేది నేననే తలం. రోడ్డు మీద ఉన్న దుమ్ము కంటే మన అహంభావంలో దుమ్ము ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద ఉన్న మురికి కంటే మన మనస్సులో మురికి ఎక్కువ ఉంటుంది. కానీ మన మనస్సులో ఉన్న మురుకును చూసుకోము, రోడ్డు మీద ఉన్న మురుకును చూస్తాం. నేను ఆయనతో చెప్పాను కదా, ఎవరు అన్నారు మీ భక్తుల్లో, భక్తుల్లో అహంభావం ఎక్కువ. భక్తుల్లో అహంభావం అన్నమాట నిజమై ఉండొచ్చు, మీకు అంతకంటే ఎక్కువ ఉంది. కానీ మీ అహంభావన భక్తుల అహంభావన చూడటాను, మీకేం కలిసి వస్తుంది? మీ అహంభావన భక్తుల్లో ఉన్న అహంభావన చూస్తుంది. మీ అహంభావాన్ని పోగొట్టుకోండి, సాధన చేసి భక్తుల అహంభావం ఉంటాం వల్ల మీకు పోతే వాళ్ళు భక్తులే చెడిపోతారు, మీకు వచ్చిన నష్టం. మీ అహంభావం భక్తులకి జబ్బు చేస్తే మీరు చచ్చిపోరు కదా, మీరు జబ్బు చేస్తే మీరు చచ్చిపోతారా, మీ ఆరోగ్యం చూసుకోండి అని చెప్తారు. ఇది బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేదాన్ని. మనం గాఢ నిద్రలో దేహరహితులం, మనోరహితులం, లోకరహితులం. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు దేహంతో తాదాత్యం పొందుతుంది. మొదటి తలంపే దేహంతో తాదాత్యం పొందుతుంది. ఆ తలంపుకి ఇతర తలంపులు ఎన్నో వస్తాయి. ఇక్కడ రహస్యం ఏంటంటే, మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, ఏది మొదటి తలంపు, ఆ మొదటి తలంపుకి వచ్చే ఇతర తలంపులు ఏంటి, అది విడదీయటం ముందు నేర్చుకోవాలి. ఏ తలంపు దేహంతో తాదాత్యం పొందుతుంది, దేహంతో తాదాత్యం పొందే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ ఇతర తలంపుల్ని, ఆ ఇతర తలంపుని దేహంతో తాదాత్యం పొందే మూల తలంపు అంటారు దీన్ని. ఆ మూల తలంపుకి ఇతర తలంపులు ఆగిపోయినాయి అనుకోండి, ఆ మూల తలంపులకి ఇతర తలంపులకి మనకి తేడా తెలుస్తా అనుకోండి, తేడా తెలుస్తుంది అనుకోండి. ఆ మూల తలంపుకి ఇతర తలంపులకు ఇష్టం అనండి, అయిష్టం అనండి, లోకవాసనం అనండి, దేహవాసనం అనండి, లేకపోతే ఇంకొక వాసన శాస్త్ర వాసన అనండి, ఆ వాసన మూల తలంపుకి తగ్గిపోతున్నాయి అనుకోండి. అది ఏం చేస్తుంది, మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయం చేస్తుంది అక్కడ జరగటం ప్రారంభం. జరిగిపోయి ఏమవుతుంది, ఉదయం అది ఎక్కడైతే ఉదయిస్తుందో, ఏ హృదయంలోంచి అయితే ఉదయిస్తుందో, ఏ హృదయంలోంచి అయితే అది ప్రారంభం అవుతుందో, మూల తలంపు అక్కడికి వెళ్ళి తనంతరం తానే అక్కడికి వెళ్ళి జారిపోయి, దానికి ఇతర తలంపులు సపోర్ట్ లేవు కాబట్టి ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి అక్కడ ఐక్యమైపోతుంది, అక్కడ నశిస్తుంది. మూల తలంపు మూలంలో నశిస్తుంది. మూల తలంపు తన మూలంలో నశించిన గంటనే నీకు సత్యం సాక్షాత్కారం అవుతుంది, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. అయితే ఇతర తలంపులకి మూల తలంపుకి ఉన్న మధ్య భేదం నీకు తెలియాలి, అదే కష్టం. ఇప్పుడు డాక్టర్ గారు పొట్ట కోసారనుకోండి, ఏదో నరం కొయ్యాలని, ఆయన కనిపించిన నరాలన్నా కోసేరైనా, ఆయన ఏ నరం అయితే కొయ్యాలనుకుంటున్నాడో ఆ నరం దగ్గరికి వెళ్ళే వరకు మిగతా నరాలు వచ్చినా తప్పించుకుంటూ వెళ్తాడు. ఆ నరం తప్పుకు నరం కోసేస్తే దేహానికి అనారోగ్యం, చివరికాడ బాధ మామూలుగానే ఉంటుంది. అంటే వాడు ఆ నరం దగ్గరికి వెళ్తాడు, మిగతా నరాలను గెంటుకుంటూ వెళ్తాడు, తప్పించుకుంటూ వెళ్తాడు. అలా మనం కూడా సర్జరీ, ఇది ఒక రకమైన సర్జరీ, ఇది కూడా సైన్సే, ఇది కూడా సైన్సే. మిగతా తలంపులే ముందు, మిగతా తలంపులకి దేహంతో తాదాప్యం పొందే తలంపుకి తేడా మీకు తెలియాలి. అది ధ్యానం వల్ల ఏమవుతుంది, మీకు ఇతర తలంపులు ఆగిపోతాయి, తలంపుల వేగం తగ్గిపోతుంది. అప్పుడు ఆ తలంపుల వేగం తగ్గటం వల్ల మూల తలంపు తన మూలంలోకి జరుగుతూ ఉంటుంది. అది ధ్యానం యొక్క ప్రయోజనం. ఒక మానవుడు, ఆ జీవుడు బ్రాహ్మణ స్థితిని పొందే వరకు కాలానికి లోబడతాడు, కామానికి లోబడతాడు. అది ఏ జన్మలో అయినా సరే బ్రాహ్మణ స్థితి అది పొందే వరకు కాలానికి లోబడతాడు, కోరికకి లోబడతాడు. ఈ రెండు బ్రాహ్మణ స్థితిలో లేవు, అక్కడ కోరిక లేదు, కాలం లేదు. అంటే బ్రాహ్మణ స్థితిని పొందినవాడు మాత్రమే కోరికలోంచి, కాలంలోంచి విడుదల పొందుతాడు. ఒకసారి రమణ మహర్షి గారిని శరణాగతి ఎలా ఉంటుందంటే, ఆ శరణాగతి ఎలా ఉందంటే, ఏదో మాట్లాడితే పిచ్చపట్టం మాట్లాడుతూ నీ అభిప్రాయం ఎలా ఉందని ఈ విషయంలో అన్నారు. నాకంటూ సొంత అభిప్రాయం ఏం లేదు, ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. ఐ హ్యావ్ నో సెపరేట్ ఒపీనియన్. మీరు మాట్లాడుకునే విషయం గురించి నాకేం అభిప్రాయాలు లేవు, నాకేం తలంపులు లేవు. నా అభిప్రాయం ప్రకారం అది జరగదు. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఈశ్వర సంకల్పమే నా సంకల్పం, అంచేది నాకేం సెపరేట్ ఒపీనియన్ లేవని చెప్పారు స్పష్టంగా. ఆయన సంకల్పం వేరు, నా సంకల్పం వేరు, ఆయనకంటే నేను భిన్నంగా అనుకుంటే నాకు జ్ఞానం లేదని అర్థం. నేనే కనుక అజ్ఞానం అయితే మీరు చెప్పడం నా దగ్గర ఏమి లేదు, నేనే కనుక జ్ఞానం అయితే నాకు ఇతరులు లేరు బోధించడం. అది అదే ఇక్కడ ప్రతి చిన్న విషయం కూడా అంతే, అది శరణాగతి.
అని చెప్పి అన్ని గతుల్లోకి శరణాగతి గొప్పది. ఆ శరణాగతి ఉన్న వాడికి ఈ మూల తలంపునే దుంప, ఆ మూల తలంపుని వేరు తొందరగా ఎండిపోయి రాలిపోదు. ఈ మూల తలంపు అనేది ఒక దుంప, అది ఎండిపోవడానికి సిద్ధంగానే ఉంది, అది ఎండిపోకుండా నీళ్లు పోసి మనం పోషిస్తుంది. ఆ మూల తలంపు ఎండిపోతుంది, అది ఎండిపోనివ్వకుండా లేనిపోయిన తలంపులన్నీ పెట్టుకుని దానిని దానేమో నీళ్లు పోసి ఆ మూల తలంపుకి ఎండిపోకుండా నీళ్లు పోస్తుంటే అది ఎలా ఎండిపోతుంది? ఆ మూల తలంపు అనే దుంప ఎండిపోయి రాలిపోతే నీకు దుఃఖం లేదు, ఆ దుంప ఎండిపోవాలి. మూల తలంపు అనే దుంప ఎండిపోతే ఇంక దుఃఖకారం నీకు లేనే లేదు. దుఃఖకారం నీకు లేనప్పుడు పునర్జన్మతో నీకు పని లేదు. మనకు పునర్జన్మ ఎందుకంటే ఏడవటానికి వస్తుంది. పునర్జన్మ ఎందుకంటే మనం ఏడవటానికి పునర్జన్మ వస్తుంది. కొంతమంది చాలా మంచి జన్మలు, అంటే మంచి జన్మలు అంటే బాగా ఏడవటానికని, కొంతమంది బాగా మంచి జన్మ వస్తే బాగుంది అంటే కొంచెం బాగా ఏడవటానికి, చాప మీద కాకుండా కుర్చీలో కూర్చుని ఏడవచ్చు అనమాట, లేకపోతే సోఫాలో కూర్చుని ఏడవచ్చు. మాకు బాగా మంచి జన్మ, మంచి జన్మ కావాలని కోరుకునేది కూడా మూల తలంపే. మీరు మంచి పనులు చేస్తంటే బయట పల్లకీలు మొత్తం మీకు ఉండొచ్చు. మంచి పనులు చేసి మీ లోపల మనస్సుని పెంచుకుంటే అంటే లోపల ఏగలం అవుతాను. బయట మీరు ఏదైనా మంచి పనులు చేసుకుని లోపల మనసు పెంచుకుంటున్నారనుకోండి, అహంకారం పెంచుకుంటున్నారనుకోండి, చివరికేమో మీకు మిగిలేదు ఏంటంటే రోడ్డు మీద ఏమో పలకల మీద ఉరిగిస్తారో, చివరికి మీకు లోపలేమో ఏగల మాత దొంగల మాత, చివరికి మిగిలేదు ఏంటంటే అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. బయట ఏమో మిమ్మల్ని ఊరేగిస్తారు పలకలు, శుభ్రంగా లోపల పూర్తిగా కుళ్ళిపోతూ ఉంటారు, మీకు తెలియదు. మీరు మంచి పని చేస్తే చెయ్యండి, మంచి పని చేసి మనస్సును పెంచుకోకండి. ఏం చేత మంచి పని చేస్తే పది మంది మీరు ఏదో మంచి పని చేసుకుంటారు, మీకు ఏదో దండలు వేస్తారు చేస్తారు. మంచి పని చేసి మనసును పెంచుకుంటే ఏమైతే పునర్జన్మలు ఎక్కువ అవుతాయి, పునర్జన్మల కారణాలు విరిగిపోతాయి, ఇంకా మీకు లోపలేమో దోమకాట్లు మిగిలితాయి. అయితే ఇప్పుడు నేను కృషి చేసుకుంటాను అంటున్నాడు వీడు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో అవటానికి నేను ఏదో కృషి చేసుకుంటాను అంటున్నాడు. భగవాన్ ఏమంటారంటే జ్ఞానం పట్ల కాంక్ష, ఆ కాంక్ష ముఖ్యం మనకి. ఆ జ్ఞానం పట్ల కాంక్ష మనకుంటే గురువు దొరుకుతాడు, పరిస్థితులు కూడా భగవంతుడు మనకు అనుకూలం చేస్తాడు. అలా కాంక్ష ముఖ్యం, ఆ కాంక్షే పెట్టుబడి ఇక్కడ. ఆ జిజ్ఞాస ఆ ముముక్షత్వం అది కూడా అనేక జన్మల పుణ్యం ఉంటేనే కదా అది రాదు. ఇప్పుడు మీరందరూ శ్రవణం చేస్తున్నారు, ఆ శ్రవణం చేయడానికి కూడా మీకు పూర్వపుణ్యం లేకపోతే, ఆ పూర్వపుణ్యం తాలూకు బలం లేకపోతే, మీకు ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు ఈ శ్రవణం కూడా చేయలేరు. శ్రవణం చేస్తే సరిపోతుందండి అంటే అది భక్తి మార్గం ఇష్టలేదని వాడు శ్రవణం చేసి కొన్ని కనీసం శ్రవణం చేస్తున్నందుకు సంతోషించవచ్చు కదా. శ్రవణంతో ముగిసిపోదు కానీ శ్రవణం చేస్తున్నారు కదా, జపం చేస్తే సరిపోతుందా అంటారు. ఆ మాటకి మీనింగ్ లేదు, పోనీ జపం చేస్తున్నందుకు సంతోషించాలి కదా, భగవద్గణం పొందటానికి ఈ జపం కూడా సహకరిస్తుంది కదా. ఇది ఒక గంటలో మనం వస్తువు ఒక పండు తిన్నట్టు ఏదో కొన్ని నిమిషాల్లో తినేది కాదు కదా, ఇది లోపల మొగ్గుతూ రావాలి, లోపల తెలియదనం రావాలి, మనకు పొలదనం ఉంటుంది పోవాలి, మన మనసులో చేదుతనం ఉంటుంది పోవాలి, లోపల నుంచి మనకు లోపల నుంచి ఎదుగుతూ రావాలి. జ్ఞానం వచ్చిన, శక్తి వచ్చిన, మంచితనం వచ్చిన, ఔన్నత్యం వచ్చిన, సంస్కారం వచ్చిన, ఉదాత్త భావాలు వచ్చిన అన్ని లోపల నుంచే రావాలి, కానీ బయట నుంచి వచ్చేది ఏమీ లేదు. బయట నుంచి వచ్చేది ఏమి లేదు, ఇవన్నీ బయట నుంచి ఏమి రావు. ఊరికే మనకు ఎలా అనిపిస్తుంది, ఏది వచ్చినా లోపల నుంచే రావాలి. మీకు జ్ఞానం కూడా లోపల నుంచే వస్తున్నాం కానీ బయట నుంచి ఏమి రాదు, బయట ఏమి లేదు, ఉన్నదానవలే కనిపిస్తాం, మీ మనస్సే బయట కనిపిస్తాం, అంతకంటే ఏమి లేదు. అదే ధర్మరాజు చెప్పాడు కదా, ధర్మరాజుకి చెడ్డ వాళ్ళు ఎవరో కనపడలేదు, దుర్యోధనుడికి మంచి వాళ్ళు ఎవరో కనపడలేదు, ఇంకా మనస్సే ప్రపంచంలో కనిపిస్తాం. నేను ఏదో కృషి చేసుకుంటానంటే భగవాన్ ఏమంటున్నారంటే కృషి ఇప్పుడు అవసరమే, నీ హృదయాకారం చెందాక నీకు అసలు ఆ కృషి చేసుకుండా ఉండలేము నువ్వు, అసలు నీకు ఆ తలంపు ఉంది కదా, ఆ తలంపు ఉందని చెప్పు ఏదో జపం చేద్దామనో ధ్యానం చేద్దామనో లేకపోతే కాశీ ఇళ్ళు వద్దామనో ఏదో మొత్తం మీద నీకు ఏదో పద్ధతిలో నువ్వు కృషి చేసుకుంటావు. నీకు కోరుకున్నప్పుడు నువ్వేమి అనుకోకుండా భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు క్వైట్గా నిర్మూలంగా నీ దేహ ప్రారంభంగా ఏ పని ఉంటే ఆ పని నిర్మూలంగా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. చేసుకుంటే అంటే మూల తలం మూలంలోకి నీకు తెలియకుండా అది జరిగిపోతాం. అంటే నీ లోపలికి వెళ్ళే కొద్ది కృషి చేయటం అసాధ్యం అయ్యా. ప్రయత్నం ఎంతవరకు అంటే ప్రయత్నం లేని స్థితికి నువ్వు వచ్చావనుకో, వచ్చే అప్పుడు ప్రయత్నం దాని అంతే జారిపోతుంది. ఇప్పుడేమో ప్రయత్నం చేయాలి, కొంత దూరం వెళ్ళాక నీ ప్రయత్నంతో సంబంధం లేకుండానే సాధన జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా మాయ ఉంది. ఇక్కడ నేను ధ్యానము చేస్తున్నాను, నేను జపము చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, నేను సమాజానికి మంచి పనులు చేస్తున్నాను, ఇక్కడ నూనె తవ్వించాను, ఇక్కడ గోడ కట్టించాను, నేను రోజు 4 గంటలు ధ్యానం చేస్తున్నాను, ఆ నేను ఎవరంటే బ్రహ్మము కదా అహంభావన. ఆ కీలకం మనకు అర్థం అవ్వాలి. అంటే నేను ధ్యానము చేస్తున్నాను, నేను ధ్యానము చేస్తున్నానని మరి ధ్యానం చేసి ఆ ధ్యానం చేసుకోవడం వల్ల ఒకసారి మళ్ళీ నేను పెరుగుతుంది. నువ్వు ధ్యానం చేసి దాన్ని జ్ఞాపకం దాని కూడా తిరుగుతున్నావు, జపం చేసి దాని కూడా తిరుగుతున్నావు, పూజ చేసి దాని కూడా తిరుగుతున్నావు. నేను రోజు 5 గంటలు జపం చేస్తున్నాను అనేది ఎవరు? నేను జపం చే అనేది అహంభావమే. లోపల బ్రహ్మం ఏమి జపం చేయదు, ధ్యానం చేయదు, దానికంటే ఏమి వేరుగా దానికి ఏమి లేదు. అసలు బ్రాహ్మణ స్థితిని పొందినవాడు బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మం కంటే ఏది గోచరించదు. భగవద్ అనుభవం పొందిన వాడికి అన్ని రూపాలని భగవంతుడి కిందే చూస్తాడు, భగవంతుడి ఏం మేనిఫెస్ట్ చేయడనుకుంటాడు. నేను ధ్యానము చేస్తున్నాను, మీరు ధ్యానం చెయ్యండి, నువ్వు వద్దంటే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అస్తమా అలా అనుకుంటాను అనుకున్నా, ఆ నేను పెరిగిపోతా ఉంటుంది ధ్యానం పేరు చెప్పి. అందుకే కృష్ణుడు చెప్పాడు, నా మాయని ఎవరు జయించలేరు. నీకు చాలా వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, శాంతచిత్తం ఉండాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, సత్వగుణం ఉండాలి, సాత్విక శుద్ధ సత్వం ఆ సాత్విక ప్రమృతి ఉండాలి. సహజంగానే కొన్ని కొన్ని గుణాలు నేర్చుకుంటే రావు, పుట్టుకతోటే రావాలి. కొంతమందికి ధనంతో చదువుతో సంబంధం లేకుండా ఔన్నత్యం ఉంటుంది నాకు కొంతమందికి. అంటే నువ్వేం చేయాలంటే నీ మూల తలంపు లోపలికి వెళతాంటే కోరికలు తగ్గిపోతాయి, వాసనలు తగ్గిపోతాం. మూల తలంపు లోపలికి వెళ్ళటం లేదనుకో, కోరికలు ముసిరేస్తూ ఉంటాయి, వాసనలు ముసిరేస్తూ ఉంటాయి. అది లోపలికి వెళుతూ ఉండాలి. మూల తలంపు మీ సాధన ఎక్కడ గురి పెట్టారంటే మీరు ధ్యానం చేయండి, జపం చేయండి. ఆ మూల తలంపు ఎంతవరకు పలచబడుతుంది, ఆ నేను నేనున్న తలంపు ఎంతవరకు పలచబడుతుంది, అక్కడ ఎక్కడైతే అది ఉదయించి వస్తుందో అక్కడికి అది తిరిగి మళ్ళీ అక్కడికి వెళుతుంది లేదా. అంటే ఇప్పుడు ఈ పుస్తకం నేను ఇలా చేతితో పట్టుకున్నాను అనుకోండి, వదిలేస్తే కింద పడిపోతుంది. అలాగే మూల తలంపులు ఏ తలంపులు అయితే గట్టిగా పట్టుకుని ఉన్నాయో ఆ తలంపులు మూల తలంపును వదిలేసినాయనుకోండి, దాని అంతర్గత మూలంలోకి జారిపోతుంది వాసన. నీకు ఎన్ని తలంపులు ఉన్నా అంటే ఏమి లేదు, వాసన సంస్కారం, ఏ రకమైన సంస్కారం ఉన్నా ఏ రకమైన వాసన ఉన్నా ఎన్ని మూల తలంపుకే. ఆ మూల తలంపు కనుక అంతర్దృష్టి కలిగితే, దానికి లోచూపు కలిగితే, ఆ మూల తలంపుకి లోచూపు కలిగితే వాసనలు తగ్గిపోతాయి, కోరికలు తగ్గిపోతాయి, నీకు బాధ తగ్గిపోతుంది, భేదబుద్ధి తగ్గుతుంది, దుఃఖం తగ్గిపోతుంది, అన్ని పనికిరానని నేను విడిచిపెట్టేస్తాయి. అయితే మనస్సు నశించినప్పుడు మనస్సులో ఉన్న వాసనలు పోతాయి, కోరికలు పోతాయి. ఇంకేంటి, శరీరంలో మాంసము రక్తము ఎముకలు ఎలా ఉన్నాయో ఈ వాసనలు తలంపులు మన పూర్వజన్మ వాసనలు ఇప్పుడున్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. అది ఉంటే అంతా ఉంది, అది ఉంటే స్వర్గం ఉంది, అది ఉంటే నరకం ఉంది, అది ఉంటే పుణ్యలోకాలు ఉన్నాయి, అది ఉంటే పాపలోకాలు ఉన్నాయి, అది ఉంటే అంతా ఉంది. ఆ మూల తలంపు లేకపోతే ఏది లేదు, నువ్వు నువ్వుగా ఉంటావు, అదే కాన్షియస్నెస్, అదే చైతన్యము, అదే బ్రహ్మము, అదే సత్యము, అప్పుడు నువ్వు అంతటా ఉంటావు. అదే నీకు నీ మూల తలం పోతే ఏదో అయిపోతుందా, నువ్వు ఏదో అయిపోతున్నావు అనుకోకు, ఏదో అయిపోవు, సత్యమవుతావు, నువ్వు భగవంతుని స్వరూపాన్ని పొందుతావు. నీకు దుఃఖానికి కారణం ఒకటే, 100 కారణాలు లేవు, సత్యము కానిదాన్ని సత్యం అనుకుంటున్నావు, అందుకే నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. నీకు సత్యం కానిది సత్యంగా గోచరింపు చేసింది మూల తలంపు. అది ఎప్పుడైతే దాని మూలంతో దాని మూలంలోకి వెళ్ళి అది మూలంలో లేనైపోయిందో సాధకుడికి తెలుసుకోవటానికి ఏం మిగలదు, ఇంకా సాధన చేయటానికి ఏం మిగలదు. ఇప్పుడు నేను సాధన చేస్తానంటున్నాడు కదా, నువ్వు ఆ స్థితికి వెళ్ళాక సాధనంతో పని లేదు, నువ్వు తెలుసుకోవడానికి ఏం మిగలదు, తెలుసుకునేవాడు అక్కడ ఏం ఉండడు, అంతా నీవే. నువ్వు అక్కడికి వెళ్ళాక నీకు సాధనంతో పని లేదు, కానీ ఇప్పుడు కృషి చేయకుండా ఉండలేదు, ఇప్పుడు సాధన చేయకుండా ఉండలేదు, ఎంతో కొంత సాధన చెయ్యాలి. అది ఎలా ఉండాలంటే చిత్తశుద్ధితో చెయ్యాలి. ఇది ఇక్కడ రహస్యం. నువ్వు ఏదో రకంగా సాధన చేయి, మూల తలంపును వదిలించుకోవడానికి, మూల తలంపును తొలగించుకోవడానికి, ఆ మూల తలంపులోంచి వేరుపడటానికి ఏదో రకంగా సాధన చేస్తే అది పోదు, చిత్తశుద్ధితో చెయ్యాలి. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలే. మనం ఒకసారి గుడి దగ్గర ఏమో చెప్పులు వదిలేసి వెళతాం, లోపల శివుడి దగ్గరికి వెళ్తాం, మన మనసు చెప్పుల మీద ఉంటుంది, ఎవడన్నా పట్టిపోయడం. అప్పుడు ఏమి మన శరీరం ఏమో శివుడి దగ్గర ఉంది, మన మనసు చెప్పుల మీద ఉంది, మనం చేసే సాధనలు అలా ఉన్నాయని వేమని చెప్పాడు ఈ మాట. శరీరం ఏమో శివుడి దగ్గర, చిత్తం చెప్పుల మీద అని. కొన్ని చెప్పులు పోతే పోయినా అనుకో, చెప్పుల మీదే ఉంటుంది. ఏం చేసి చెప్పులు, శివుడి కంటే చెప్పులు ఎక్కువ అని కాదు, ఆ శివుడు నాదనుకోవటం లేదు, నేను ఆ శివుడిని నేను అనుకోవటం లేదు, చెప్పులు నాయనుకుంటున్నాను కాబట్టి నా మనసు చెప్పుల మీద ఉంటుంది. అయితే ఇక్కడ భగవాన్ ఇక్కడ చెప్పేది అంటే నాది అనేది పూర్తిగా నశించే వరకు ఎవరికి చిత్తశుద్ధి రాదని భగవాన్ 2 మాటలు చెప్పారు. నాది నశిస్తే చిత్తశుద్ధి వస్తుంది, నేను నశిస్తే జ్ఞానం. ఆ నాది అనే తలంపు నశించడానికే మన వాళ్ళు వైరాగ్యాన్ని వైరాగ్యము లేకుండా అభ్యాసం లేకుండా నీకు ఆత్మ సాక్షాత్కారం కలదని భగవంతుడు భగవద్గీతలో రిపీటెడ్గా చెప్పాడు. నువ్వు ఎంత నువ్వు మనస్సును అక్కడ పెట్టుకున్నప్పుడు ఎంతకుండా సాధన చేయాలి, దాన్ని తొలగించుకోవడానికే. దాని చేతే సాధన చేయించి దాన్ని తొలగించుకోవాలి. అందుకే భగవంతుడు చెప్తాడు, నీ మనస్సును నువ్వు శత్రువు చేసుకోవద్దు, నీ మనస్సును నువ్వు మిత్రుడిగా చేసుకుని దాని సహాయంతోనే దాన్ని తొలగించుకోమని. ఇవాళ ఇంతకుముందు ఎవరు అడిగారు నా గారు రూమ్లోకి వచ్చి, ఏమంటే మా మనస్సు నిలబట్టం లేదంటే, మన మనస్సు నిలబట్టం లేదంటే దానికి కారణం ఒకటి వైరాగ్యం లేదు. మనకు గుర్తేంటే మన మనస్సు ఎక్కువ వాండరింగ్కి అలవాటు అయిపోయింది అనుకోండి, అంటే మనకు వైరాగ్యం లేదని అర్థం. మనసు అతి వేగంగా బాహ్యముఖానికి వెళ్ళిపోతానంటే వైరాగ్యం లేదని అర్థం. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అనుకుంటాం. అది ఎలా జరగాలో అది ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఇది ఎలా జరగాలో అది ఈశ్వర నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టుగా అది జరగదు, నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుందేమో అది అనుకుంటున్నావు, అంటే నీకు వైరాగ్యం లేదు. ఆ ఈశ్వర సంకల్పం మీద నీకు పూర్తిగా గౌరవం ఉంటే నీకు వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అనుకునేది జీవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. నీ ప్రారంభంలో ఉన్నది నీ కోరిక లేకుండా వస్తుంది, అది నీకు అర్థమైతే నీకు అశాంతించుకు. ఇది నీకు అర్థం అవ్వాలంటే ఈశ్వర సంకల్పం మీద నీకు గౌరవం ఉండాలి, ఈశ్వరుడు అస్తిత్వం మీద నీకు గౌరవం ఉండాలి, భగవంతుని మీద పూర్ణ విశ్వాసం ఉండాలి, సజీవమైన విశ్వాసం ఉండాలి. ఇంతకీ భగవాన్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు సాధన చేస్తున్నాం అనుకుంటున్నారు, చిత్తశుద్ధి ఎక్కడ ఉందని. డెడికేషన్, ఆ భగవంతుడి పాదాలైన విశ్వాసం, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంకల్పమే నా సంకల్పం అని విశ్వాసం ఎక్కడుంది మనకి. పాండిచ్చేరి అరవింద్ ఘోష్ గారికి ఉంది కదా, రాజకీయాల్లో ఉన్నారు. పాండిచ్చేరి వచ్చారు, పాండిచ్చేరి వచ్చినప్పుడు ఆయన చాప మీద రెండు ఇటుకలు టెక్కే కూడా లేకపోతే, టెక్కలు అయితే ఆయన తలకింద ఇంటికే టెక్కే పెట్టుకోవడం అలవాటు, నాలుగు ఇటుకులు టెక్కే కింద తలకింద పెట్టుకుని నిద్రపోయాడు ఆయన. ఆయన 40 సంవత్సరాలు గదిలో ఉన్నాడు, ఆ గదిలోకి వెళ్ళాడు, ఆ గదిలోంచి ఆ శరీరం శవం ఎవరికి ఆ గదిలోంచి బయటికి రాలేదు. అయితే ఆ గదిలో రోజుకో గంట సేపు నడిచేవాడు ఆ ట్రీట్మెంట్, ఆ శరీర ఆరోగ్యానికి కానీ ఏదంటే రోజు ఒక గంట సేపు నడిచేవాడు. ఎంత పెద్దవాడు వచ్చినా రవీంద్రనాథ్ ట్యాగూర్ తనని మహాత్మా గాంధీ గారు రావాలని ఆ గదిలోనే మాట్లాడు, ఆ గదిలోనే టాయిలెట్. 40 సంవత్సరాలు ఆ గదిలో ఉన్నాడు. మీకు ఇంతకెందుకు చెప్తున్నాడు, దేహ ప్రారంభం తలకాయ కింద ఇటుకలు పెట్టి పడుకున్న వాడికి ఆయన శరీరం విడిచిపెట్టిన టైంకి అరవింద్ ఘోష్ గారి ఆశ్రమానికి ధనం 40 కోట్లు. ఆయన గది కదలలేదు, గదిలోంచి బయటకు రాదు, 40 సంవత్సరాలు గదిలో ఉన్నాడు. ఆయన శరీరం శవమైన తర్వాత అవి కిందకి తీసుకొచ్చారు ఆ శవాన్ని. మరి 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఎక్కడి నుంచి వచ్చినట్టు చెప్పినట్టు, కొబ్బరికాయలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఆయన ఆశ్రమానికి డబ్బు అక్కడి నుంచి వచ్చి అంచేది. నీకు విచారణ చేస్తే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, ఆ నేను తరుముకోండి లోపల నేననే తరంపు ఉంది కదా, అది అనుగుంటా నశిస్తుందో చూసుకోండి. ఈ నేననే తరంపు మీరు అనుగుంటుంది, ఒక్కోసారి మీరు ధ్యానం చేసేటప్పుడు జపం చేసేప్పుడు అది అనుగుంటుంది. అంత మాత్రం చేతను నశించని మీరు అనుకోవద్దు. అది ఎప్పుడైతే ఉదయించిందో నువ్వెవరవు దాన్ని ప్రశ్నించుకుంటూ దాన్ని తరుముకుంటూ వెళ్ళవలసిందే, కానీ మీకు అజాగ్రత్త పనికి రాదు. జపం మంచిదే, దానివల్ల అది నశించదు. ఎప్పుడు ఉదయిస్తాకు ప్రశ్నించుకుంటా ఉండండి. మీరు అలా ప్రశ్నించుకోవడం మానేస్తారనుకోండి, నేనిపోయిన తలంపులన్నీ తీసుకొచ్చేస్తాను. అది మెడిసిన్ మంచిదే, దాన్ని ప్రశ్నించండి. అదే భగవాన్ చెప్తారు, వేటగాడు జంతువుని ఏ విధంగా అయితే వేటాడతాడు ఆ మూల తలంపుని వేటాడండి, అదే నిజమైన విచారణ మార్గం అని. వేటగాడు దాన్ని ఏదైతే జంతువుని వెంటాడతాడు జంతువుని చంపడానికి, అలా మూల తలంపుని వెంటాడండి. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళే వరకు విచారణ విడిచిపెట్టద్దు, దాన్ని వెంటాడి విడిచిపెట్టద్దు, అది నశించే వరకు విడిచిపెట్టద్దు దాన్ని. ఇంకేంటి, రుణశేషం చాలా కష్టం. మనకు 1000 రూపాయలు రుణం ఉందనుకోండి, మాట్లాడచ్చు 999 రూపాయలు తీర్చేసామనుకోండి, 1 రూపాయ కదా అనుకుంటాం, ఆ 1 రూపాయ మళ్ళీ 1000 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ భగవాన్ చెప్పి బాగా అర్థం చేసుకోండి, ఒడ్డుకు వచ్చాం, ఇప్పుడు ఒడ్డుకు వచ్చాం అనుకోవాలి. మీరు ఒక్క వాక్యం ప్రాపర్గా అర్థం చేసుకుంటే 10 సంవత్సరాలు ధ్యానం చేసినంత ఫలితం వస్తుంది. దేవుడు చెప్పినటువంటి ఒక వాక్యం మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఆ కరెక్ట్ థింకింగ్ వల్ల, కరెక్ట్ అండర్స్టాండింగ్ వల్ల అంత ఫలితం వస్తుంది. భయం వస్తే రానివ్వండి, కోపం వస్తే రానివ్వండి. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి, భయం ఎవరికి వస్తుంది, కోపం ఎవరికి వస్తుంది, దుఃఖం ఎవరికి వస్తుంది, ఈ దేవబుద్ధి ఎవరికి వస్తుంది, రానివ్వండి. రోగం ఎంత పెద్దదైనా పర్లేదు, ఆ రోగాన్ని తొలగించే ట్యాబ్లెట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు. అలాగే విచారణ, ఎన్ని దుఃఖాలు మీకు రానివ్వండి, ఎన్ని కోరికలు మీకు రానివ్వండి, ఎన్ని భయాలు రానివ్వండి, కోరికలు రానివ్వండి, కోపాలు రానివ్వండి, మీరేమీ భయపడద్దు. వాటితోటి తాదాప్యం మీరు పొందొద్దు. మీకు ఎప్పుడన్నా కోపం మీరు రావచ్చు, కానీ కోపం మీరు కాదు. ఎప్పుడైనా మీకు దుఃఖం రావచ్చు, ఆ దుఃఖం మీరు కాదు. ఎప్పుడైనా మీకు భయం రావచ్చు, ఆ భయం మీరు కాదు. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ మూల తలంపుకి వస్తున్నాయి. ఇవన్నీ ఏ తలంపుగా అయితే వస్తున్నాయో ఆ తలంపును కనుక మీరు విచారణ చేసి లోపలికి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడైతే ఆధ్యాత్మిక హృదయం ఉందో అక్కడికి దీన్ని ఉపసంహరించుకుంటాడు. అంటే మీరు కంగారు పడకండి, ఏంటి ఆ తలంపులు వచ్చేస్తున్నాయి, ఈ తలంపులు వచ్చి ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి కానీ భగవాన్ ముందుకెచ్చిపోమంటున్నారు. ఏంటి ఈ తలంపు వచ్చేస్తున్నాయి, ఆ తలంపు వచ్చేస్తున్నాయంటే మీ ఇంట్లో మీరు ఎవరికైనా జడుస్తున్నారనుకోండి, మీరు జడుస్తున్నారని నాకు అర్థమైతే ఇంకా జరిపిస్తారు. మిమ్మల్ని భయపెట్టాడు వాడు శివుడా విష్ణువా, అది ఎందుకు కొరగానే వాడు. భగవాన్ చెప్పేది అనేక తలంపులు వస్తున్నాయి, అనేక తలంపులు వస్తే రానివ్వండి, మీరు ఆగమంటే ఆగవద్దు. లోపల నుంచి అనేక మీ లోపల ఉన్న అనేక జన్మల నుంచి ఆ తలంపులు మీరు మోసుకొస్తున్నారు. ఏం చేతంటే మనం చనిపోయిన తర్వాత చనిపోవటం అంటే జీవుడు శరీరం వేరు పడిపోతారు, ఈ దుఃఖం తీసుకెళ్లి శ్మశానంలో ఖాళీ చేస్తారు. శరీరంలో కోరికలు ఉంటే శరీరం కాలినప్పుడు అన్ని కోరికలు కాలిపోతాయి, శరీరంలో ఉండే మనస్సులో ఉంటాయి. అంటే ఆ మనస్సులో కొంతమంది యాతనా శరీరం ఉంటారు, యాతనలు శరీరం లేవు మనస్సులో ఉండాలి, దానికి యాతనా శరీరం అని పేరు పెట్టారు. అది శ్మశానంలో కాలదు, ఆ యాతనా శరీరమే ప్రయాణం చేస్తుంది, అందులోనే అన్ని కోరికలు ఉన్నాయి, అదే మళ్ళీ శరీరం ధరిస్తుంది. ఇప్పుడు మీకు బాగా కోపం ఎక్కువ ఉందనుకోండి, కోపం ఎక్కడుంది మనస్సులో ఉంది, మళ్ళీ మీ ఆ కోపం ఇతరులు ప్రదర్శించడానికి ఆ యాతనా శరీరానికి ఇంకో శరీరం కావాలి, అదే పునర్జన్మ. అలాగే అనేక జన్మాంతర వాసనలు ఉండొచ్చు, అనేక జన్మాంతర కోరికలు ఉండొచ్చు, కానీ మీ గురువు మటుకు ఏం చేస్తానంటే గురువు చాలా క్లోజ్గా ఉంచుతాడు. ఈ బిడ్డలను తల్లి ఎలా చూసుకుంటుందో, మీరు పుణ్యలోకాలకు వెళ్తారా పాపలోకాలకు వెళ్తారా అది చూడండి. మీ అహంభావన ఎప్పుడైతే ఉదయిస్తుందో, అహంభావన ఎప్పుడైతే నిలుస్తుందో, సరిగ్గా అహంభావన మీద మొట్టికే మొట్టంగా చూస్తూ ఉంటాడు వాడు గురువు. గురువు జబ్బును చూడండి, జబ్బుకు కారణాన్ని చూస్తూ ఉంటాడు. మీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, గురువు ఆ జ్వరాన్ని చూడండి, ఆ జ్వరం ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని, ఆ కారణం మీద మట్టిగా మొట్టికే మడుతూ ఉంటాడు వాడు నిజమైన గురువు. ఏజయ్యి గురువు అంటే ఏంటి, లోపల ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. గురువుకి మనకి ఏదైతే అడ్డొస్తుందో మనకి తెలియకపోయినా గురువు తెలుస్తుంది. ఆ గురువు యొక్క స్వరూపం మనం పొందే వరకు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మన శరీరం చనిపోయి ఇంకో జన్మలో ఉన్నా గురువు మనం విడిచిపెట్టడు, బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు. మనకి శరీరం చనిపోయినప్పుడు బంధువులతోటి మనకున్న సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో ఉన్న సంబంధం తెగిపోతుంది, విరోధాలతో ఉన్న సంబంధం తెగి శ్మశానానికి వెళ్ళాక ఇంకా విరోధం ఏంటి, ఆ విరోధాలతో ఉన్న సంబంధం తెగిపోతుంది. కానీ ఒక గురువుతో ఉన్న సంబంధం మటుకు మనకి జ్ఞానం వచ్చే వరకు మన గురువు వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు అంటాడు. ఇప్పుడు గురువులు మనకి జ్ఞానం ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మనకి బరువుగా ఉండకుండా ఉంటే సరిపోతుంది. నిజమైన గురువు నేను వెంటాడుతూనే ఉంటాడు. ఒకసారి పెరిమాళ్ళని భగవాన్ భక్తులు ఉన్నాడు, అది భగవాన్ ఏదో తిడతా ఉండేవాడు ఆ పెరిమాళ్ళు అన్నవాడు. ఆ పెరిమాళ్ళకి చావుకి దగ్గరికి వచ్చేసింది, పెరిమాళ్ళకి ఏదో భగవాన్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, నీకేదో కొంతకాలం సేవ చేశాను మళ్ళీ అహంకారం వచ్చింది, నాకు మళ్ళీ నేను పట్టుకు తిట్టాను, డాక్టర్లు చూస్తే నేను చచ్చిపోతానని చెప్తున్నారు, నాకు భయం ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతానని ఇప్పుడు భయం వేస్తాను అన్నాడు. అప్పుడు గురువు అంటే ఇది ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు నువ్వు నాకు చేసిన చెడ్డే ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు కొంత మంచి కూడా చేసావు కదా, ఆ మంచిని నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, అవసరమైతే నేను కూడా నీకోసం మేర కనకొస్తాను. అది గురువు అంటే వాడు. అంటే ఎన్ని తలంపులు వస్తే రాని ఏదో తొందరపడద్దు, అయితే మీరు భయపడకండి. కోటి తలంపులు ఉన్నాయనుకోండి రానివ్వండి, ఇంకా నిండా ములుగునోడికి చదేంటి. ఇక భగవాన్ చెప్పింది కోటి తలంపులు రానివ్వండి, విచారణనే కత్తింటే చాలు. అప్పుడు ఆ మూల తలంపు, ఈ మూల తలంపు ఎవరన్నా ప్రశ్నించుకోవటం వల్ల ఆ వచ్చే తలంపులు తగ్గిపోతాయి. ఈ మూల తలంపు దాని మూలంలోకి వెళ్ళటానికి అలవాటైపోతుంది. ఆత్మ వైపుకి, సత్యము వైపుకి, భగవంతుడి వైపుకి మళ్ళీపోతుంది మూల తలంపు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు రాకపోకలతో సంబంధం లేదు. అయితే నువ్వు ఒకటి సాధనలో నువ్వు ధ్యానం చేయి, జపం చేయండి, అది లోపల జరుగుతుందనే చూసుకో. మీరు ధ్యానం చేసి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను పరిచారనుకుంటే మనసు పరచబడదు, చిక్కబడుతుంది. ఎందుకో సాధన అంటున్నారు అది. మీరు బిడలు నిండటం ఎందుకంటే లోపలి పోవటానికి, మీ లోపలండి ధ్యానం చేసేది కూడా అహంభావనే. ధ్యానం చేసి అహంభావన తగ్గుతుందా లేదా, మనస్సు చిక్కబడుతుందా పరచబడుతుందా, మనస్సు చిరిగిపోతుందా లేదా, మనస్సు అణుగుతుందా లేదా మనస్సు విజృంభిస్తుందా, అది చూసుకుంటా ఉండండి మీరు. ఆ ధర్మానేటర్ అది, అది మీరు జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి. మీరు సాధన చేయొద్దని లేదు, సాధన పరిచివేంటి, సాధన చేసి ఏది పోగొట్టుకోవాలని, ఏది తొలగించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు అది ఎంతవరకు తొలగింపబడతాను అది మీరు చూసుకోవాలి, అది సాధన రహస్యం. మీరు చేసే సాధన కూడా యాంత్రికంగా చేస్తే, ఎవరో మెచ్చుకుంటారని చేస్తే సాధన ఫలితం రాదు. ఏకాగ్రతతోడు చేయాలి, నిర్మలమైన మనస్సుతోడు చేయాలి, సత్వగుణంతో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి, ఇన్ని రకాలుగా చేస్తేనే కానీ మీరు గమ్యస్థానం చేరుకోలేరు.
అయితే నువ్వు సాధన చేసేటప్పుడు కూడా మనం సక్సెస్ అవుతామా లేదా, ఆ సాధనలో మనకు జయం కలుగుతుందా లేదా అనుమానం వదిలే. అది జయిస్తాం, ఆత్మవిశ్వాసం. మనం ఈ జన్మలోనే జ్ఞానం సంపాదించగలం. షేక్స్పియర్ ఏం చెప్తాడంటే, మీరు చేసే పని బాగా చేయండి, మీరు ప్రయత్నం హృదయపూర్వకంగా చేయండి, చిత్తశుద్ధిగా చేయండి. మీకు ఒకవేళ ఈ జన్మలో మీరు అది పొందలేరనుకోండి, కనీసం ఆ ప్రయత్నంలో మరణించండి. గాంధీ గారి శరీరం విడిచినప్పుడు ఏ రామ్ అంటేనే శరీరం విడిచిపెట్టాడు. ఆ బాధలో కూడా గన్ను పెట్టి ఆయన ఫైర్ చేసినప్పుడు కూడా మీకు రామనామం వచ్చింది. ఇంకా ఆయన గుండె దాగే ఉంది. ఇది భగవాన్ చెప్పి జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఏ తోట అయితే మీకు ఇబ్బంది పెడుతుందో అది ప్రజాసేవ పేరు చెప్పి తోటను పెరిగించుకోవద్దు. భగవాన్ కొన్ని కొన్ని మాటలు మనం నెత్తి మీద మొట్టికై మొట్టినట్టు చెప్తారు. నిన్ను నువ్వు బాగు చేసుకోవడం చేతకైన వాడు, నువ్వు లోకాన్ని ఏం బాగు చేస్తావురా? అది ఒక రకంగా లోకాన్ని మోసం చేయటం. ఇక్కడ వాడి వీడేమడుగుతున్నాడంటే, ఇప్పుడు మనస్సును మూలంలో తీసుకెళ్ళి మనస్సును అక్కడ నిలబెట్టు, మనస్సును అక్కడ లగ్నం చేయి. ఏం అక్కర్లేదండి. మీరు ప్రాపంచికంగా ఏదో సాధించాలనుకుంటున్నారనుకోండి, ప్రపంచంలో ఏదైనా మీరు సాధించాలనుకుంటున్నారనుకోండి, మీ ఇంద్రియాలు అక్కడ పెడతారు, మనస్సు అక్కడ పెడతారు, ఏకాగ్రత అక్కడ పెడతారు, అన్ని శక్తులు అక్కడ పెట్టి అది సాధించడానికి చూస్తారు ప్రాపంచిక విషయం. అలాగే మూల తలంపులోకి, దాని మూలంలోకి వెళ్ళటానికి అన్ని శక్తులు మీరు ప్రయోగించి దాని మూల తలంపులను తీసుకెళ్ళి మూలంలో లగ్నం చేయండి, అది నశిస్తుందని అని మీరు చెబుతున్నారు. అయిపోయింది మీరు చెప్పింది, నా మాట కూడా వినండి. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఎర్రబట్టలు కట్టుకోవాలంటారా, లేకపోతే అరణ్యానికి వెళ్ళిపోమంటారా, లేదా కాశీ కానీ రామేశ్వరం కానీ ఎక్కడికైనా వెళ్ళిపోమంటారు, అంటే ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా, ఇంటికాడ నుండి చేసుకోవచ్చామా, లేకపోతే రామేశ్వరం కానీ కాశీ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా అని ప్రశ్న. ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతే జ్ఞానం కదా అజ్ఞానం పెరుగుతుంచేవారు. ఒకసారి మనం ఇంటికాడ ఉంటే సాధన జరగటం లేదు అని ఎక్కడికి వెళ్తాం అనుకోండి, అక్కడ ఈ సాధన కూడా జరగదు చివరి కదా. ఇదే మాయ. అదే మామూలుగా మనకి ఇంట్లో సరిగ్గా సాధన జరగటం, ఇంట్లో సాధన అంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాడే తెలుస్తుంది. ఇంటికాడే మీద అక్కడ ఏం సాధన జరగటం లేదు. మనం యాత్రలు ఎందుకు చేయాలంటే అక్కడ ఏం లేదని తెలుసుకోవడానికి. ఇప్పుడు అక్కడ ఏదో ఉందో ఇక్కడ ఏదో అనుకుంటున్నాం కదా, అక్కడ ఏదో ఉందో అక్కడ ఏదో అలా మనసు అది ఒకసారి చూసి వచ్చేసాం అనుకోండి, అక్కడ ఏమి లేదని తెలిసాక అప్పుడు మళ్ళీ మనసు లోపలికి ప్రయాణం చేస్తాం. ఎక్కడ ఏం లేదు, ఉన్నది ఎక్కడ ఉంది, ఎక్కడ ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటున్నాం, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది. ఒకసారి తిరిగి వచ్చేస్తే ఒకసారి తిరిగి వచ్చేసాం, ఒకసారి కాళ్ళు లాగితే అక్కడ ఇంటి పడి ఉంటాను. దేశం అంటే తిరిగి రావటం ఎందుకంటే అక్కడ ఏదో ఉందనుకుంటున్నాక ఏం లేదని తెలియటాను. ఆ బృందావనం వెళ్ళి బృందావన రోడ్డు చూసి వచ్చాక తెలుస్తుంది అన్నమాట, గుండూరు రోడ్లే బాగున్నాయి. అలాగే నీకు ఇంటికాడ సాధనం బాగోట్లేదు, సాధనం బాగోట్లేదు, సాధనం బాగోట్లేదు అని ఎక్కడికైనా వెళ్ళేదా, అక్కడ తెలుస్తుంది ఇంటికాడే బాగా జరుగుతాను, మళ్ళీ ఇంటికి సిద్ధం అవుతాం అన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన ఇంటికాడ చేసుకోమంటారా, ఎక్కడికైనా వెళ్ళమంటారా? ఇంటికాడ నువ్వు చేసుకునే పని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతే నీ సాధన పెరుగుతున్నామని నువ్వు అనుకుంటున్నావు. పని విడిచిపెట్టడం లేని సాధన పెరగదు. నువ్వు చేసుకునే పని విడిచిపెట్టడం నీ సాధన ఏం పెరగదు. ఆ పని ఇది నేను చేస్తున్నా అంటే మీ కుటుంబ సభ్యుడికి కూడా మీరు సాధన ఎలా చేయాలంటే నేననే తలంపు తీసుకో పక్కన పెట్టి చేయాలి. మీ ఇంటికి నుంచి వాళ్ళు ఎక్కడికో వచ్చారు, మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏదో జన్మాంతర ప్రారంభాన్ని బట్టి మీ ఇంటికి సిద్ధమయ్యారు. అది కూడా భగవంతుని పని కిందే చెయ్యాలి. ఇది భగవాన్ చెప్పి, అది భగవంతుని పని కిందే మీరు చెయ్యాలి. తర్వాత ఇంకో రహస్యం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో 300 కోట్ల మంది జనం ఉన్నారనుకోండి, 300 కోట్ల మంది మీ స్నేహితులు కాదు, 300 కోట్ల మంది మీ శత్రువులు కాదు, 300 కోట్ల మంది మీ బంధువులు కాదు. మీకు కొంతమంది బంధువులనే కేటాయించాడు భగవంతుడు. ఈశ్వరుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ వాడు. ఎందుకీ ఈశ్వరుడు ప్రణాళికలో 300 కోట్ల మంది మీ బంధువులు కాదు, ఏదో కొంతమంది బంధువులు ఉన్నారు మీకు, కొంతమంది స్నేహితులు ఉన్నారు, కొంతమంది విరోధులు ఉన్నారు. భగవంతుడు కొంతమంది మీకు విరోధులుగా కేటాయించాడు, కొంతమందిని బంధువులుగా కేటాయించాడు, కొంతమందిని స్నేహితులుగా కేటాయించాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీరు నేర్చుకునే పాఠాల కోసం వాళ్ళని అక్కడ సిద్ధం చేశాడు. ఇదంతా ఈశ్వరుని ప్రణాళిక, ఇదంతా ఈశ్వరుని లీల, ఇదంతా ఈశ్వరుని ఆట అని తెలుసుకున్నవాడు ధన్యుడు. మనకు కనిపించే ప్రపంచంలో నిజం కాదు, ఒక లీల ఇది చెప్పలే. ఈ శరీరాలు నిజం కాదు, నా శరీరాలు నిజం కాదు, ఇది ఒక బొమ్మలు, తెర మీద ఉన్న బొమ్మలు. తెర మీద జమున 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 అనుకుంటాను, తెర మీద జమున కాదు, జమున బొమ్మ. మనం మన శరీరాలు కూడా బొమ్మలే. ఈ బొమ్మలు ఏదో కొన్ని ఆడటానికి వచ్చినాయి, ఈ బొమ్మలు ఏదో ఆడుకోవటానికి వచ్చినాయి. ఆట పూర్తయిన తర్వాత శ్మశానానికి పంపేస్తారు. ఈ బొమ్మల పని పూర్తి అయిపోతుంది. ఆ దేహం వచ్చిన పని పూర్తయిన తర్వాత క్షణం కూడా దేహానికి ఉండనివ్వరు. కొంతమంది మొదటి మధ్య తిని రెండో మధ్య తినకుండా చనిపోతారు. ఇంకా రెండో మధ్య తినటానికి వాడికి ఆ ప్రారంభానికి అంగీకరించిన దేహం యొక్క ప్రారంభం. ఆ రెండో మధ్య వాడిని చిన్న కూడా భగవంతుడి వాడిని. ఈ బొమ్మలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాయో, ఆ బొమ్మలు ఆ చాడి ఈ బొమ్మలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. తెర మీద కనిపించే బొమ్మలు ఎటువంటివి, మన శరీరాలు కూడా అటువంటివి. మా పెద్దలు సాధన చేశారు అరుణాచరణి, సాధన చేయాలి అరుణాచరణ వెళ్ళి సాధన చేయాలి. అక్కడ మునగాల మునగాల వెంకటరామయ్య గారు అల్లుడితో మాట్లాడుకున్నారు, ఆయన ఏదో రెండు గజలు ఇస్తామన్నారు, అక్కడ సాధన చేసుకుంటున్నారు, నాకు వంట చేస్తున్నావు అన్నారు, అన్నీ చెప్పేశారు. ఆగస్టులో శ్రావణ మాసంలో ప్రయాణం పెట్టుకున్నారు, జూలైలో శరీరం విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఏముంది అరుణాచలం యాత్ర ఏమైంది అంటే ఆ దేహ ప్రారంభం అరుణాచల నివాసం లేదు ఆయనకి. బద్రీరాజు గారు ఎప్పుడైనా అంటా ఉండరు, భగవాన్ మీరేమో హృదయంలో పెట్టుకుని మీరు చెబుతున్నారు, మేము చెబుతున్నాం, మేము హైదరాబాద్ లో కూడా చెబుతున్నాం, పుస్తకాలు చదివి నేను చెబుతున్నాను, మీరు హృదయంలో పెట్టుకుని ఆయన చెబుతున్నారు. ఎందుకు ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే ప్రారంభం, ఆ దేహ ప్రారంభం భగవాన్ ఎందుకు వచ్చారంటే ఆ దేహ ప్రారంభం అరుణ ఇండియాలో అరుణాచలం ఒకటి క్షేత్రం చాలా క్షేత్రాలు ఉన్నాయి, కానీ అరుణాచలం వచ్చారు. ఏం చేద్దా, ఆ దేహం దీనికి జ్ఞానానికి సంబంధం లేదు. ఆ దేహం ఒక అరుణాచలంలో ఉండవలసింది ఉందంటే, అందుకని దీనికి జ్ఞానానికి సంబంధం లేదు, ఆ దేహం యొక్క ప్రారంభం. అసలు మీ సాధన కనుక సిన్సియర్గా ఉంటే, మీ సాధన కనుక చిత్తశుద్ధిగా చేస్తే, మీకు అన్న వస్త్రాలకి ఏమి లోటు ఉండదు. ఎవడొకటి నీకు బట్ట ఇస్తాడు, ఎవడొకటి అన్నం పెడతాడు. అసలు మీరు చేసే సాధన మీకేమీ లేదనుకోండి, అనుకోండి తాడి బొంగరం కూడా లేదనుకోండి, మీకు అనుకోండి మాట వరుసు. కానీ మీరు చిత్తశుద్ధి కనుక సాధన చేస్తే, మీకు బట్టలు తెచ్చిస్తారు, టైంకి అన్నం కూడా తెచ్చి పెడతారు. మీ సాధనలో సిన్సియారిటీ కనుక ఉంటే ఏమి లోటు రానివ్వడం. మీ సాధన చిత్తశుద్ధుడు మీ సాధన చేస్తాంటే ఈశ్వరుడు ముందే జాగ్రత్త పడతాడు. భక్తుడి మీద ఏడ వాళ్ళని కూడా పరమేశ్వరుడు భగవంతుడు తన శరీరానికంటే భక్తుడి శరీరాన్ని బాగా చూసుకుంటాడు. ఒకసారి ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాడు వివేకానంద, ఏదో స్టేషన్ వచ్చింది, నీ దగ్గర డబ్బులు లేవు, ఎవరో టికెట్ కొని ఇచ్చాడు కానీ నీకు మళ్ళీ ఏం ఇది లేచి అంటానికి నీ జేబులో డబ్బులు లేదు వివేకానంద. ఆ ఫస్ట్ క్లాస్లో ఇంకో ట్రావెలర్ ఏం చేశాడంటే, వాడు ఇంటికానికి ఏ తెచ్చుకున్నాడు, పూరీలు బజ్జీలు ఏం తెచ్చుకున్నాడు, అన్నం తెచ్చుకున్నాడు, వాడు తీసుకుని తింటున్నాడు. ఆ టైంకి అది తింటున్నాడు, తింటే తప్పులేదు, మనకు అన్నీ ఉన్నాయి తింటున్నాయి, ఈ సన్యాసం ఉండకూడదు, వీళ్ళకి ఏం ఉండదు, అలా చూస్తే అలా కూర్చోవలసింది సన్యాసి వాళ్ళకి ఏంటి, అదే రజోగుణం. ఆడు తినొచ్చు కదా, ఆడు తింటున్నాడు, ఇష్టమైతే పూరి స్వామీజీకి పెట్టచ్చు, ఇష్టం లేకపోతే ఊరుకోవచ్చు. ఆ రజోగుణం మీద పైకి అన్నాడంటే, మనం అనిపిస్తున్నాం, సంపాదించుకున్నాం, అనిపిస్తున్నాం, ఈ సన్యాసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమో టైంకి తిండికి ఏమి దొరకదు, ఎక్కడ తింటారో వాళ్ళకే తెలియదు, వాడికి టైంకి భోజనం దొరకదని, అది ఈశ్వరుడికి బాధ కలిగింది. వివేకానంద పట్టించుకోలేదు ఆ మాట, వివేకానంద మటుకు పట్టించుకోలేదు, సన్యాసం ఉండవలసిన భోజనం ఉండదు టైంకని, ఎప్పుడు ఎవరి పెళ్ళితే అప్పుడు తినాలా కానీ టైంకి భోజనం, అది ఎవరికి, ఈశ్వరుడికి బాధ కలిగింది. అంటే ఒక పగల టైం రాత్రి టైం కూడా కాదు, అంటే ఈశ్వరుడు ఒక ఇంకా స్టేషన్ ఈ బండి ఇంకో గంటకు వస్తున్నాక ఒక భక్తుడు నిద్రపోతున్నాడు, లేపాడు, లేదు పలానా ఫస్ట్ క్లాస్లో పలానా నెంబర్ గల కంపార్ట్మెంట్లో వీడు వస్తున్నాడు, ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఏది రెడీగా ఉంటే అన్నీ పట్టిపోమన్నాడు. అక్కడ వీడు అన్నీ పట్టుకెళ్ళి స్వామీజీని పట్టుకెళ్ళాడు. పైన వివేకానందని ఆడు స్వప్న ఆ వివేకానందుని చూపించాడు, వీడు ఎలా ఉంటాడు, వీడి దగ్గరికి పెట్టుకెళ్ళి పట్టాడు. ఆ మనిషి ఎవరో ఈయన తెలియదు, సరే 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 పరుగు పరుగుని పట్టుకెళ్ళాడు ఇంటికాడు. నిన్ను ఆక్షేపించేవాడు 2 కోట్లు పెట్టింటే 20 కోట్లు పట్టుకెళ్ళాడు, 20 లడ్లు పట్టుకెళ్ళాడు, 20 బజ్జీలు పట్టుకెళ్ళాడు, 20 పూరీలు పట్టుకెళ్ళాడు, మొత్తం అన్ని ఇల్లు అక్కడ పరిచేశాడు. ఆక్షేపించినోడు నోరు తెరిచి చూస్తే, ఆక్షేపించినోడు బుద్ధి రావటానికి ఈశ్వరుడు చేసిన ప్రణాళిక. అంటే ఒక భక్తునికి జరిగిన అగౌరవం, ఒక భక్తుని జరిగిన బాధ పనకం తీసుకున్నాడు వాడి భగవంతుడు. అలాగే నరసింహేత భక్తులు చరిత్రను తెలుస్తాడు, నరసింహేత గుజరాతీ వాడు, మీరాబాయి రాజస్థాన్ ఆవుడు, తుకారాం మహారాష్ట్రుడు, వాళ్ళు భక్తుల చరిత్రలు చదివిస్తుంటే మనం చెలించిపోతాం, ఆ శరణాగతి భావన చూస్తుంటే చెలించిపోతాం. అలాగే మీరాబాయి కూడా ఎన్నో అవమానాలు భరించారు, వాళ్ళ భక్తి తప్పనిది, ఆ భక్తి భావన, ఆత్మభావన, ఆ భక్తి భావన, ఆ బ్రహ్మ భావన, ఆ దైవ భావంలో మనం చెలించిపోతాం, మనం సరిపోవాలి. అంత అంత ఆధ్యాత్మిక బలం మనకు లేదు, అది కష్టం రావడం అంటే సుఖం రావాలండి. అంత బ్రహ్మ భావన, బ్రహ్మ భావన, కృష్ణ భావన, దైవ భావన, ఆ భావనతో లోకాన్ని జయించుకుంటూ వెళ్ళారు. ఆ బ్రహ్మ భావనతో లోకంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా జయించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. హృదయం ఏం హృదయం అండి, అది బంగారం లాంటి హృదయం. తుకారం కొంతకాలం వ్యాపారం చేస్తే మారం డబ్బులు తెస్తే పుచ్చుకున్నాడు, ఎవడో మోసపోయించింది మనమే మోసపోతాం అని, అటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు. అంటే ఎవడైనా మారం డబ్బులు తెచ్చి తుకారం ఇస్తే మారం డబ్బులు తెలుసు, ఎవడో మళ్ళీ ఈ డబ్బు పెట్టుకెళ్ళి ఏమన్నా మోసం చేస్తే ఆ మోసం మనమే పోదామని ఆ డబ్బు పుచ్చుకున్నాడు. కానీ ఆ హృదయం ఆ మారం డబ్బులు తెచ్చి ఇచ్చేవాళ్ళకి అర్థమైంది కాదు, వాడు తొక్కరం అంటే. ఇప్పుడు నువ్వు నీ హృదయంలోకి నువ్వు వెళ్ళటానికి నువ్వు ఇల్లు విడిచిపెట్టి పారిపోక్కర్లేదు,
నీ ముందు పెట్టి పారిపోవడం కాదు. ఇప్పుడు నువ్వు కావాల్సింది హృదయంలోకి వెళ్ళటం ముఖ్యం. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తాం అనుకోండి, హృదయంలోకి వెళ్ళకపోతే పెద్ద ప్రయోజనం ఏముండదు. ఇంట్లో ఉన్నా అరుణాచలంలో ఉన్నా ఎక్కడున్నా ఇబ్బంది లేదు, ముందు మనస్సు హృదయంలోకి వెళ్తాం లేదా, ఆ ఆత్మలో ఐక్యం అవుతాం లేదా, ఆ సత్యంలో ఐక్యం అవుతాం లేదా అది చూసుకో. నీ శరీరం జిందూరులో ఉందా, పాలకుల్లో ఉందా, అరుణాచలం ఉందా, అది ముఖ్యం కాదు. అది ఎలా పొందవలసి నువ్వు పొందుతున్నావో లేదో చూసుకో. ఈ పనులు నువ్వు చేసుకోవచ్చు. మనస్సును అరుణాచలం మీద పెట్టు, చేతిని పని మీద పెట్టు. నీ మనస్సు కనుక గురిని ధ్యానం చేస్తాంటే చెయ్యి పని మీద ఉన్న నీ ఆధ్యాత్మిక అభివృద్ధి ఏమి ఆగిపోదు. నీ మనస్సును ఎప్పుడు అరుణాచలాన్ని చింతిస్తున్నావు అనుకో, అరుణాచల చింతనం వల్ల నీకు మనస్సు నిర్మలంగా ఉంటుందనుకో, మనస్సు స్థిరంగా ఉంటుందనుకో, మనస్సు కుదురుగా ఉంటుందనుకో, నీ మనసులో ఆందోళన తగ్గిందనుకో, ఇంటికాడి పని పూర్వం కంటే ఇప్పుడు బాగా చేస్తావు. తిరులో డాక్టర్ అమ్మగారు ఉన్నారు, ఆ తిరులో పేషెంట్లు నాకు కనిపించిన కానీ పూర్వం డాక్టర్ అమ్మగారు మీతో పరిచయం అయినప్పుడు నేను ఎప్పుడు కోపంగా ఉండేవారు, ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి ఎప్పుడైనా నవ్వుతూ వైద్యం చేస్తున్నారు, శాంతంగా కనిపిస్తున్నారు. ఇది ఇక్కడ భగవాన్ చెప్పేది. భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ మనసుకు నిర్మలత్వం వస్తే దైవ ధ్యానం వల్ల, దైవ ధ్యాస వల్ల నీ మనసుకు నిర్మలత్వం వచ్చేసి ఇంటికాడికి పారిపోక్కర్లేదు. ఇంటికాడ నువ్వు చేసే పని ఇంకా బాగా చేస్తాను. మన సాధన ఎలా చేస్తున్నాం, మన సాధన బాగా జరుగుతుంది లేదా, సత్యం వైపుకి అసత్యాన్ని విడిచిపెట్టి అజ్ఞానాన్ని విడిచిపెట్టి మన మనస్సు సత్యం వైపుకి జ్ఞానం వైపుకి పయనిస్తుంది లేదా అది చూసుకోవాలి. కానీ జిన్నూరులో ఉన్నాము, పాలకొల్లో ఉన్నాము, అరుణాచల్లో ఉన్నాము, నరసాపురం కానీ ఈ కబుర్లు అనవసరం. ఈ కబుర్లు, ఈ కాకరకాయలు అనవసరం. మనం పుండే ఏంటో చూసుకోవాలి. మనం నడుస్తున్న పాత్ర కరెక్ట్ పాత్ర అవునా కాదో చూసుకోవాలి. మన మనస్సు ఎక్కడుంది, ఎటువైపు ప్రయాణం చేస్తుంది, మనస్సు దాని దుమ్మును ఉదరించుకుంటుందా, మనస్సులోన కలంకం దాన్ని, మనస్సులో ఉన్నటువంటి కలంకాలు, మనస్సులోన దుమ్ము, మనస్సులోన తలంపులు, మనస్సులోన సంస్థ వాసన అది ఉదరించుకుంటుంది లేదా, హృదయంలోకి ప్రయాణం చేస్తుంది లేదా, మన బట్టను ఎలా అయితే దురుపుకుంటామో అలాగే మీ సాధన పేరు చెప్పి మనస్సులోని దుమ్మును మీరు దురుపుకుంటున్నారా లేదా, మీ మనస్సు పరచబడుతుందా చిక్కబడుతుందా అది చూసుకోండి. అందుకని గుమ్మలూరులో ఉన్నావా, అరుణాచలంలో ఉన్నావా, లేదా పాలకొల్లో ఉన్నావా, జిన్నూరులో ఉన్నావా, అది ముఖ్యం కాదు. మీ శరీరం దేహ ప్రారంభాన్ని బట్టి అది ఎక్కడ ఉండవలసి ఉంటే అక్కడ ఉంటుంది. రష్యాలో పోయిట్టు మన రవీంద్రనాథ్ ట్యాగూర్ వచ్చి ఉంటాడు, రష్యా పోయిట్టు టాలస్టాయ్ కూడా వచ్చి ఉంటాడు. ఆ పూర్వపు రోజుల్లో 50 గదులు ఉన్న నేళ్ళలో పుట్టాడు, రైల్వే ప్లాట్ఫామ్ మీద చచ్చిపోయాడు. అది దేహ ప్రారంభం. పిఠాపురం రాజుయ్య గారి కాకినాడ కాలేజీ కట్టించిన పిఠాపురం రాజు గారు, ఎన్నో మంచి పనులు చేసినటువంటి పిఠాపురం రాజు గారు చివరి చచ్చిపోయే ముందు ఆయన దగ్గర పనిచేసిన గుమస్తా క్యారేజీ బతికి అన్నం పెడితే ఆయన బతికాడు, అలా చచ్చిపోయాడు. అప్పుడేమో కాలేజీలు కట్టించిన ప్రారంభమే, చివరి రోజుల్లోకి వచ్చేటప్పటికి ఆయన దగ్గర పనిచేసిన గుమస్తా పెట్టుకెళ్తాను, క్యారేజీ పెట్టుకెళ్తాను, కానీ ఆయనకు సాపాట్లేదు. అది దేహ ప్రారంభం. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, ఈ దేహాన్ని ప్రారంభానికి వదిలేదు. ఇంటికాడ ఉండాలా, ఎర్రబట్టలు పెట్టుకోవాలా, ఎర్రబట్టలు పెట్టుకోవాలా, లేదా సన్యాసం తీసుకోవాలా, అది ఏ క్షేత్రంలో ఉండాలో అన్నీ వదిలేవు. అది దేహ ప్రారంభాన్ని బట్టి దేహం నడుస్తుంది. కానీ నీ మనస్సు ఎలా ఉంది, నీ మనస్సు పరిస్థితి ఎలా ఉంది, నీ మనస్సును బాగు చేసుకుంటున్నావా లేదా, నీ మనస్సు నీకు స్నేహితుడిగా పనిచేస్తున్నా లేదా, నీ మనస్సు హృదయాకారం చెందుతుంది లేదా, హృదయం వైపు ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో ఆ భగవద్ అనుభవం పొందడానికి ప్రయత్నం చేస్తుందా లేదా, భగవద్ అభిముఖంగా హృదయ అభిముఖంగా అది ప్రయాణం చేస్తుందా లేదా అది చూసుకో. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయి, అది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. అంతేకాని నువ్వు మనస్సు సాధన చేసి విడిచిపెట్టేసి భగవంతుని స్మరించడం మానేసి ఇంటికాడ ఉండాలా, బయటికి ఎక్కడికైనా పారిపోవాలా, ఇంటికా చెలబట్టలు కట్టుకోవాలా, ఎర్రబట్టలు కట్టుకోవాలి, ఇలా ఎంతకాలం టైం పాడు చేసుకుంటాను. ఇంటికాడ ఉన్నావా, అరుణాచలంలో ఉన్నది ముఖ్యం కాదు. నీ సాధన ఎలా సాగుతుందో నువ్వు చూసుకోదు. పోయి ఇంటికాడ ఉండి బాగా సాధన చేసుకుంటాను అనుకోండి, అప్పుడు జరిగేది ఏమిటి అని వాళ్ళు భగవాన్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏం జరుగుతున్నారో చెప్పమంటావు. నీకు మీ ఇంట్లో వాళ్ళ పట్లే మీకు భావాలు మారిపోతాయి. నేను సొంత మనుషులు కొన్ని చూడు, భగవంతుని పంపిన మనుషులుగా చూస్తాం. సంఘటన వస్తే నువ్వు బాగా సాధన చేసుకుంటున్నావు అనుకో, మీ ఇంటికాడ ఏదైనా మంచి సంఘటన జరిగిందనుకో, లేదా చెడు సంఘటన జరిగిందనుకో, మనసు తొందరపడటం మానేస్తున్నారు భగవంతు. ఏం చేస్తా, నువ్వు సాధన బలం వల్ల మనసు పలచబడిపోయింది. నీ ఇంటికాడ ప్రారంభాన్ని బట్టి లాభం రావచ్చు, నష్టం రావచ్చు, గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు, ఇవన్నీ మూలతలంపికే. ఆ మూలతలం పడిగిపోయింది నీకు, అడిగిపోయినప్పుడు సాధనా బలం బలం మూలతలం పడిపోయినప్పుడు మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల, బంధువుల పట్ల, నిరోధుల పట్ల, స్నేహితుల పట్ల, సంఘటనల పట్ల, పరిసరాల పట్ల నీ దృక్పథం మారిపోతుందో, అది సాధన బలం. అప్పుడు ఎలా ఉంటుందే, అప్పుడు ఎలా ఉంటుందంటే నీ ఇంట్లో ఉన్న మనుషుల పట్ల నీ దృక్పథం మారిపోతుంది. ఒకవేళ నీ భర్త సుబ్బారాయుడు అనుకోండి, అనుకోని మాట వచ్చి ఏం చేతకానివ్వడం అని కనుకోండి, ఓ చేతకానివ్వడం నాకు పంపాడు ఏంటి దేవుడు అనుకోకుండా, దేవుడు ఏదో మనల్ని పంపాడు వీడి కోసం, ఏదో వీడి కొంచెం ఎడ్యుకేట్ చేయాలనిపిస్తుంది.
చెట్లు మానేసి. ఆ కుటుంబం వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు, కానీ ఆ సంఘటన పట్ల నీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళు మంచి మనుషులు అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఆ నువ్వు సాధన బలం పెంచాక, నీకు సాధన పెరిగాక, చైతన్య స్థాయి పెరిగాక, వివేకం పెరిగాక, బుద్ధి సూక్ష్మత పెరిగాక, నీ సాధన బలం పెరిగాక ఎలా ఉందనే ఎలా ఉంటుందనే కదా నువ్వు అడిగేది. ఎలా ఉంటుందంటే నీ ఇంట్లో ఉన్న మనుషుల పట్ల, నీ ఇంట్లో జరుగుతున్న సంఘటనల పట్ల, నీ పరిసరాల పట్ల, వస్తు దాని నీ ఇంట్లో సంపద ఉన్నా, నీ ఇంట్లో సంపద తక్కువ ఉన్నా, నీ ఇంట్లో సంపద ఎక్కువ ఉన్నా, నీ ఇట్లా అన్నింటి పట్ల నీ దృష్టే మారిపోతున్నావయ్యా, నీ దృక్పథమే మారిపోతున్నావయ్యా, నువ్వు మరు మనస్సుని పొందుతావయ్యా, ఇలా అలా ఉంటుందవయ్యా. ఎప్పుడు నువ్వు సాధన చేయక ముందు కాదు, సాధన చేశాక. కొంతమంది అంటే ఉంటారు, ఈ కోడలు మంచిదని చేసుకున్నామండి, ఇటువంటి కోడలు మాట ఇంటికి వచ్చిందని. అదే భగవాన్ చెప్పి సాధన చేశాక ఈ గొడవలు నీకు వదిలిపోతావయ్యా, ఆ కోడలను భగవంతు చేయి పంపాడు, మీరు ట్రైనింగ్ చెబుతాను కదా. అప్పుడు ఇటువంటి కోడలను పంపాడేంటి, మధ్యవర్తులను తిట్టవు నువ్వు, దేవుడు పంపిన కోడలు అనుకుంటావు అప్పుడు. సో భ్రంగ నీ మనసు చల్లబడుతున్నప్పుడు సాధన చేయకముందు మధ్యవర్తులు పంపిన కోడలు అనుకుంటావు, సాధన చేశాక దేవుని పంపిన కోడలు అనుకుంటావా, ఎలా ఉంటుందో చెప్పమంటావా, నువ్వు సాధన చేశాక ఎలా ఉంటుంది. నీకు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి చెప్పిన అందమైన మాటలు నీకు పురాణాల్లో కనపడవు. నిజంగా నీ భర్త మాదిరి అనుకోండి, వాడికి తెలివితేటలు అయితే ప్రారంభం మీకు ఉందని అనుకుంటావు సాధన చేశాక. వాడికి బ్యాంకులో డబ్బు ఎలా వేసుకోవాలో కూడా తెలియదు అనుకోండి, మీరు కూడా తీసుకెళ్తారని అలవాటు చేస్తారు బ్యాంకులో డబ్బు ఎలా వేసుకోవాలో. అంటే మీ ప్రారంభంలో వాడికి తెలివితేటలు నేర్పి ప్రారంభం మీకుంది, మధ్యవర్తులు బొట్టు తిట్టరు మీరు ఇంకా. దేవుని బిడ్డలు వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళందరూ మీ బిడ్డలు కదా, ఎవరి బిడ్డలు, దేవుని బిడ్డలు. ఎంత బాగుందో చూడండి టీచింగ్ వ్యక్తుల పట్ల, పరిసరాల పట్ల, సంఘటనల పట్ల, పరిస్థితుల పట్ల. వాళ్ళ పరిస్థితులు బాగుండొచ్చు బాగోకపోవచ్చు. ఒకసారి మీ పెళ్ళి అయ్యాక వాళ్ళ పరిస్థితులు అభివృద్ధిలో కావచ్చు, మీ పెళ్ళి అయ్యాక వాళ్ళ పరిస్థితులు అభివృద్ధి తగ్గొచ్చు. ఆటల మీద మీ మనస్సు ఉండదు, ఇంకా పై అన్ని సమన్వయం చేసుకుంటాం, దే భగవంతుని అంగీకరిస్తూ తెలివితేటల పట్ల, సంఘటనల పట్ల. ఈ మధ్యన మన ఇండియాలోనే అంటే స్వభావం, మానవ స్వభావం మార్చుకోవడం కష్టం. మన ఇండియాలోనే ఒక మాట చెప్తాను, అమ్మాయి పెళ్ళైంది, పెళ్ళైన 2 సంవత్సరాలు విడాకులు అయిపోయింది, వాళ్ళు భార్య భర్త ఏదో దెబ్బలాడుకున్నారు, విడాకులు అయిపోయింది. అమ్మాయి మామూలుగా ఎర్రగానం బుర్రగానం ఉంటుంది, ఎర్రగానం ఉంటుంది, విడాకులు అయిపోయింది, 2 సంవత్సరాలకి విడాకులు అయిపోయింది. తర్వాత ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయి, ఆ విడాకులు అయిపోయింది, ఈ అబ్బాయి ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఈ తల్లి అబ్బాయి తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఇప్పుడు అమ్మాయికి 2 పెళ్ళి అంటున్నారు, ఏమో అసలు ఎందుకు విడాకులు పుచ్చుకున్నారో మనకు అర్థం అవ్వాలి కదా, ఇప్పుడు 2 పెళ్లి చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, అసలు పిల్ల అమ్మాయి ఎందుకు విడాకులు పుచ్చుకున్నారు, ఇద్దరికి ఎందుకు దెబ్బలాట్లు వచ్చినాయి మనకు అర్థం కావాలి కదా అని చెప్పారు. అయితే అబ్బాయి ఏమన్నారంటే, అదంతా నీకు అనవసరం, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మంచి అమ్మాయి, అబ్బాయికి తప్పు, అందుకు విడాకులు ఇచ్చుకున్నారు, ఈ అమ్మాయిని చేసుకుంటామని చెప్పారు. అప్పుడు ఏం తల్లిదండ్రులు అన్నారు, మాకు ఇష్టం లేదు, 2 పెళ్ళి కారణంగా మాకు ఇష్టం లేకపోవటం కాదు, ఆ విడాకులు ఎందుకు ఇచ్చుకున్నారో నీకు అర్థం అవటలేదు, అంటే అది మాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చేసుకుంటాను అంటున్నావు, మాకేం అర్థంతో లేదు, నేను పెళ్లికి రాకపోతే నువ్వు అలర పడిపోతావు, అంటే మాకు ఇష్టం లేకపోయినా పెళ్లికి వస్తా ఉన్నారు. ఈ మధ్యన జరిగిన గొడవ చెప్తున్నాను, తల్లిదండ్రులు పెళ్లికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు 1 నెల 2 నెలలు కలిసే ఉన్నారు, వాళ్ళు 2 నెలలు 4 నెలలు పెళ్లి అయ్యి 5 నెలలు అయింది వాళ్ళు కలిసే ఉన్నారు. ఇప్పుడు ఆడే ఉంటున్నాడు రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆడేం చెబుతున్నాడు, ఇది గయ్యాలి బాబు, గయ్యాలి బాబునే పడలేకపోతుంది. తల్లిదండ్రులు కొంత భక్తులు వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు కొంతకాలం అనిపించాడు, ఈ ప్రారంభం నువ్వు కొంతకాలం అనిపించు, అదే సాధన చేయమంటున్నాడు అనిపించడానికి. ఏ భర్తకైతే ఆవిడ విడాకులు ఇచ్చేసిందో వాడి ప్రారంభం పూర్తయిపోయింది, ఇప్పుడు నీకు ప్రారంభం ప్రారంభమైంది, అది నువ్వు సాధన చేస్తూ అనుభవించగలవు. పెళ్ళైన 10 రోజులే మేము పొందవలసిన అగౌరవాలు పొందా, నీ మనసు బాధ పెట్టకూడదు, నీతో చెప్పలేదు అంటే నీవు సాధన చేయి, బాగా సాధన చెయ్యి. ఎందుకు సాధన చేయడానికి, ఆ భార్య దయ్యాలతనం అనుభవించడానికి సాధన చేయమంటున్నారు, మోక్షం తర్వాత చూద్దాం అంటున్నారు. ఇప్పుడు ఏ ఇందులో ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు, ఈశ్వర సంకల్పం తప్పప్పుడు కాదు, ఇది ఎవరిది ఒప్పు కాదు, ఎవరిది తప్పు కాదు, భగవంతుని సంకల్పం బలీయమైనది. నీకు అర్థమైందే భగవాన్ చెప్పిన వాచి మీరు అర్థం చేసుకోండి. నాన్నగారు ఎప్పుడు నేను గురించే చెప్తారు, భగవాన్ గురించి నేను గురించి చెప్తున్నారు, ఇప్పుడు నేను గురించి మర్చిపోయే చెబుతున్నాను ఈ మాటలు. ఇది బాగా అర్థం చేసుకోండి, నువ్వు సాధన చేస్తే మోక్షం వటించు, జ్ఞానం వటించు. మోక్షం చేసిన నేను ఇంటికాడ నువ్వు జాగ్రత్తగా సాధన చేసుకుంటంటే సబ్జెక్ట్ నీకు బాగా అర్థమవుతుంటే, మీ ఇంటికి వచ్చిన మనుషులందరూ మధ్యవర్తులు కాకుండా దేవుడు పంపారని నీకు అర్థమవుతుంది. సాధన చేశాక అంతకుముందు మధ్యవర్తులు పట్టుకు తిడతా ఉంటావు నువ్వు, ఈ తెలివి తక్కువ నాన్న తీసుకొచ్చి కట్టారేంటే మీ అమ్మని మీ నాన్న తిడతావు, మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు పాడైపోవాలి ఉందా, నువ్వంటే మీ అమ్మకి ఇష్టం లేదా, అది నీ దేహ ప్రారంభం కలిపి భగవాన్ చెప్పిన సాధన. నేను ఇప్పుడు సాధన చేస్తాననుకోండి, ఇంటికాడే ఉంటాననుకోండి, ఎక్కడికి వెళ్ళను అనుకోండి, సాధన బాగా ఇదేం సాధన ఇంకా మొదలు పెట్టలేదు, బాగా చేస్తాను అనుకోండి, బాగా సాధన చేసిన తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటావో పొరలయ్యా. ఎలా ఉంటుందంటే నీ ఇంట్లో వ్యక్తుల పట్ల, నీ ఇంట్లో మనుషుల పట్ల, నీ ఇంటిలో జరిగే సంఘటనల పట్ల, నీ ఇంట్లో పరిస్థితి పట్ల, నీ పరిసరాల పట్ల, నీ ఇంట్లో సంపదలు ఉన్నా లేకపోయినా, వస్తుజాలం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, అన్ని పట్ల నీ దృక్పథం మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది, నువ్వు మారు మనస్సు పొందుతావు. అది పరిస్థితి, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మారు మనస్సు పొందుతావు అయ్యా. సంఘటనతో, పరిస్థితులతో, దేవునితో, దేవుని సంకల్పంతో రాజు పట్టడం నేర్చుకుంటావు, అప్పుడు అలా ఉంటుంది. ఎప్పుడు నువ్వు సాధన చేసిన తర్వాత, ఇప్పుడు కాదు అప్పుడు. నువ్వు సాధన చేశాక నీ ఇంట్లో పరిస్థితి నీకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా, నీకు వచ్చి లాభం అంటే నీ మనసు మీద వచ్చి ఒత్తిడి తగ్గిపోతున్నారు. నువ్వు పూర్వం కంటే ఇప్పుడు అందరికీ మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. కొంతమంది భగవంతుని మీద భక్తి లేకపోయినా ధ్యానం చేయండి ధ్యానం చేయండి అంటున్నారు. దానికి కారణం ఏంటి? మనసులో వచ్చే ఒత్తిడి, ఒత్తిడి తగ్గటానికి. తర్వాత ఇంకోటి, నువ్వు మామూలుగా ఇంటికాడ ఏదో పని చేసుకుంటా ఉంటావు కదా, ఇప్పుడు చేస్తున్నావు అప్పుడు చేస్తావు. ఎప్పుడు సాధన ముందు, సాధనకు ముందు చేస్తున్నావు, సాధన చేసిన తర్వాత కూడా నీ ఇంటికాడ పని నువ్వు చేసుకుంటావు. నీకు ఎలా ఉంటుందంటే అతి తేలిగ్గా, అతి సహజంగా. గడ్డి పరకం మనం చేతితో పట్టుకుంటే పెద్ద బరువు మోస్తున్నాం బరువు మోస్తున్నాం అనిపించదు కదండి. గడ్డి పరకం మనం చేతితో పట్టుకున్నాం అనుకోని బరువు మోస్తున్నాం బరువు మోస్తున్నాం, అంత తేలిగ్గా, అంత సహజంగా, అంత నార్మల్గా, అంత న్యాచురల్గా నీకు పని చేస్తున్నావన్న తలంపు లేకుండా పని అయిపోతున్నావు అయ్యా. ఎప్పుడు నువ్వు సాధన అంతం, సాధన బలం నీకు వచ్చాక, సాధన పుష్టి నీకు వచ్చాక. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరిరూపమైన కరుణా సముద్రమా కృప చేసిన మేలము అరుణాచల గిరిరూపమ్మ. ఆ భక్తి కలిగితే మనకు ఊపిరి సలపదండి అసలు. ఆ భక్తి కలగాల కానీ ఊపిరి సలపదు మనకు, గాలి కోసం చెప్పబడవలసి వస్తుంది, ఊపిరి సలపదు. గిరిరూపమైన కరుణా సముద్రమ కృప చేసి నన్ను నేను అరుణాచల అంటే దైవచింతను తప్పించి, ఆత్మచింతను తప్పించి, బ్రహ్మచింతను తప్పించి ఇతర చింతలు మీకు రావటం తగ్గిపోతా అంటే మీకు సాధనా బలం పెరుగుతుందని అర్థం. ఆత్మ సంస్థం మనకృత్వ, ముందు ఆత్మ ఎందు హృదయంలోనే నీ మనస్సు నిలబెట్టు, అప్పుడు నీకు అక్కర్లేని తలంపులు ఆగిపోతాయి. అంటే ఎప్పుడైతే హృదయంలో మన మనస్సును నిలబెట్టి ఉంచామో మనకు అక్కర్లేని విషయాలు ఆలోచించడం మానేస్తాం సహజంగా. హృదయంలో మనస్సు లేనప్పుడు మనకు పనికిరాని ఆలోచిస్తూ ఉంటాం.